ீபக்வம் யதீந்திரபிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம் லட்சுமீநாதசமாரம்பாம் நாதயாமுனமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குருபரம்பராம் யோநித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மவ்யாமோஹதஸ்ததிதராணி த்ருணாயமீனே அஸ்மத்குரோர்பகவதோஸ்ய தயைகசிந்தோஹ ராமானுஜஸ்ய சரணௌ சரணம் ப்ரபஜ்யே மாதாபிதா யுவதயஸ்தனயா விபூதிஹ சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ய நஃ குலபதேர் வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரி யுகளம் ப்ரணமாமி மூர்த்தனா பூதம் சரஸ்ச மஹதாஹ்வய பட்டநாத ஸ்ரீபக்திசார குலசேகர யோகிவாஹான் பக்தாங்க்ரி ரேணு பரகால யதீந்திரமிஸ்ரான் ஸ்ரீமத் பராங்குஷமுனிம் பணதோஸ்மி நித்யம் சுத்தலட்சுமீர் மோட்சலட்சுமீர் ஜெயலட்சுமி சரஸ்வதி ஸ்ரீலட்சுமீர்வரலட்சுமீச்ச பிரசன்னா மம சர்வதா வராங்குஷோபாசமபீதி முத்ராம் கரைர்வஹந்தீம் கமலாசனஸ்தாம் பாலார்க்ககோடி பிரதிமாம் த்ரிநேத்ராம் பஜேஹமம்பாம் ஜெகதீஸ்வரீம் தாம் கன்யாபரணி சஞ்ஜாதம் வாதூலகுலபூஷணம் ஸ்ரீரங்காரியகுரோ புத்திரம் ஷடகோபமஹம் பஜே அஸ்மத் குருப்யோ நம. பகவத் பந்துலர, நின்ன சிராவண மாச வைபவான்னி அனுசந்தானம் சேசுக்குனாம். எந்துக்கு இது சிராவண மாசமு? ஈ சிராவண மாசம்லோ அம்மவாரினி எந்துக்கு பூஜின்சாலி? எந்தோமந்தி தேவதலு ఎన్నో వరాలు ఇచ్చేవారు మన ముందు సిద్ధంగా ఉండగా శ్రావణ మాసమునకు అమ్మవారికి ఉన్న సంబంధం ఏమిటి? ఎందుకు లక్ష్మీదేవిని లేదా లక్ష్మీ సహిత నారాయణుణ్ణి ఈ మాసంలో ఆరాధించాలో ఆ వైభవాన్ని కొద్దిగా మనం అనుసంధానం చేసుకున్నాం. మనకున్న 5 రోజులలో లక్ష్మీ వైభవాన్ని అందులో చాలా స్వల్ప భాగాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఎందుకంటే ప్రతి పురాణంలోనూ శౌనక మహర్షి అడిగితే సూత మహర్షి సంగ్రహేణ ప్రవక్ష్యామి విస్తరం నైవ శక్తయే అంటాడు. సంగ్రహంగానే చెప్తాను తప్ప ఏ విషయాన్ని విస్తారంగా చెప్పలేను. ఎందుకు? కల్పకోటి సహస్రేషు విస్తరం నైవ చక్ష్మహే. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక యుగం కాదు, ఒక కల్పం కాదు, కోటి 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 కల్పాలు చెప్పినా పరమాత్మ వైభవానికి అంతెక్కడుంది? పరమాత్మ అంటేనే అనంతమైనటువంటి కళ్యాణ గుణం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటాం కదా, స్వామి స్వరూపమే అనంతము. అందుకే ఒక మహానుభావుడు చెప్తాడు, అయ్యా మీ మూర్తిని చూస్తున్నాము, చాలా అద్భుతంగా ఉంది, మీ శిరస్సున కిరీటం ప్రకాశిస్తూ ఉంది, మరి మీ ముఖములు ప్రకాశిస్తున్నాయి, మీ వక్షస్థలం ప్రకాశిస్తూ ఉంది, మీ పాదాలు ప్రకాశిస్తున్నాయి, పాదపీఠము ప్రకాశిస్తుంది, ఇవన్నీ చూస్తే మాకు చిన్న అనుమానం కలుగుతుంది, కిరీట కాంతి వలన ముఖం ప్రకాశిస్తున్నదా, ముఖం కాంతి వలన కిరీటం ప్రకాశిస్తున్నదా, పాదముల కాంతి వలన పాదపీఠం ప్రకాశిస్తూ ఉందా, పాదపీఠం కాంతి వలన పాదాలు ప్రకాశిస్తున్నాయా? చిన్న సందేహం అండి, మాకెలాగూ అర్థం కాదు. మీకేమన్నా తెలుసా అండి? మీకు అర్థమైతే మీరు చెప్పండి, మీకు అర్థం కాలేదు మా అమ్మని అడిగి చెప్పండి, ఇద్దరు కలిసి చెప్పండి అంటాడు చమత్కారంగా. తప్పు కదండి, పరమాత్మను మీకు తెలుసా అని అడగొచ్చా? పరమాత్మకు తెలియని విషయం ఉంటుందా? అమ్మకు తెలియని విషయం ఉంటుందా? ఎందుకలా అడిగాడు అంటే ఆయన గుణాలు అనంతాలన్నారు కదా, అనంతం అంటే ఏమిటి? అంతులేనిది అని కదా. మరి పరమాత్మకు తెలిస్తే అంతు ఉన్నట్టు కదా, పరమాత్మ కూడా తెలియకుంటే అనంతం అవుతుంది అది. ఎవరికీ తెలియకూడదు. దీని చివర ఇది అని ఒకరు చెప్పినా అనంతత్వం అవుతుంది. సర్వజ్ఞత్వానికి కూడా అజ్ఞత్వం అయితే అనంతత్వం అవుతుంది అంటారు చమత్కారంగా. కాబట్టి పరమాత్మ స్వరూపం, పరమాత్మ స్వభావం, అమ్మ స్వరూపం, అమ్మ స్వభావం, న్యాయంగా వారిద్దరూ ఒకటే కదా. కాళిదాసు చెప్తాడు, వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఎలాంటి వారయ్యా పార్వతీ పరమేశ్వరులు అంటే శబ్దము అర్థంలాగా కలిసి ఉన్నవారట. చిన్న దృశ్యం చెప్పారు. ఎప్పుడైనా అర్థం లేని శబ్దం ఉంటుందా? శబ్దం లేకుండా అర్థం ఉంటుందా? శబ్దాన్ని అర్థం కానీ అర్థాన్ని శబ్దం కానీ విడిచి ఉంటుందా? అలాగే పరమేశ్వరుణ్ణి పార్వతి కానీ పార్వతిని పరమేశ్వరుడు కానీ విడిచి ఉంటారా? అర్ధనారీశ్వరుడే కదా, ఎప్పుడు తన దేహంలోనే ఉంచుకున్నాడు కదా. అలాగే లక్ష్మీ లేని నారాయణ చెప్పుకున్నాం మనం, లక్ష్మీ లేని నారాయణుడు, నారాయణుడు లేని లక్ష్మి, సరస్వతి లేనటువంటి బ్రహ్మ, బ్రహ్మ లేని సరస్వతి. ఎందుకంటే శంకరునికి పార్వతి సగభాగంలో ఉంది, శ్రీ మహావిష్ణువుకు వక్షస్థలంలో ఉంది, బ్రహ్మకు నాలుకపై ఉంది. ఎక్కడి పోతారు, ఎలా పోతారు? ఒకరినొకరు విడిచిపోనివారు అని చెప్పుకున్నాం. ఒకరి సంకల్పాన్ని మరొకరు పరిపూర్ణం చేస్తారు. మనకు ఒక గ్రంథం ఉంది, లక్ష్మీతంత్రము అని, ఆగమశాస్త్రం అంటే పాంచరాత్రాగమంలో ఒక అద్భుతమైన గ్రంథం. అమ్మవారంటే ఏమిటి, లక్ష్మీదేవి అంటే ఏమిటి, నారాయణుడు అంటే ఏమిటి, వారిద్దరు ఎలా ప్రవర్తిస్తారు, ఇద్దరూ కలిసి ఎలా లోక కళ్యాణాన్ని చేస్తారు, లోక కళ్యాణాన్ని కూర్చడంలో ఒకరితో ఒకరు ఎలా పోటీ పడతారు, అసలు వారిని ఎలా ఆరాధించాలి, వారికి ఎందరు పరిచారకులు ఉన్నారు, ఎందరు దాసులు ఉన్నారు, మొత్తం చరిత్రను ఇంద్రునికి లక్ష్మీదేవి చెబుతుంది. ఇంద్రుడు తన రాజ్యాన్ని పోగొట్టుకొని పరమాత్మను ఆశ్రయించాడు. ఇది కూడా అమ్మవారి వైభవంలో ఒక ప్రత్యేకత. ఇంద్రుడికి రాజ్యం ఎందుకు పోయింది? రాక్షసులు హరించలేదు, ఎవరూ రాలేదు న్యాయంగా. మనకు విష్ణు పురాణం చెప్తుంది, భాగవతం చెప్తుంది, స్కాంద పురాణం చెప్తుంది. దుర్వాస మహర్షి, ఎవరు దుర్వాసుడంటే సాక్షాత్తు శంకరుడే. అత్రి అనసూయలకు త్రిమూర్తులు ప్రసన్నమై వారే వరమిచ్చారు. అత్రి మహర్షి తపస్సు చేశాడు, చేస్తే ముగ్గురు వచ్చారు త్రిమూర్తులు. అదేమిటండి, నేను ఒక్కరినే పిలిచాను కదా, ముగ్గురు ఎందుకు వచ్చారు అన్నాడు. ఏరా, నువ్వెందరిని పిలిచావో నీకు తెలుసా మాకు తెలుసా అన్నారు. పిలవాలంటే ఎక్కడి నుంచి రావాలి, హృదయం నుంచి కదా. మేము ఎక్కడున్నాం, అక్కడే ఉన్నాం కదరా. నీవు ఎక్కడ సంకల్పం చేసుకుంటావో అక్కడే మేము ఉన్నాం. నీ మనస్సు ఏమిటో, నీ సంకల్పం ఏమిటో, నీ కాంక్ష ఏమిటో మాకే తెలుసు. మాకు అర్థమైంది, మీ ముగ్గురని నీకు పుత్రులుగా పుడతాము అని త్రిమూర్తులు వరమిచ్చారు. అందులో మనం అద్భుతంగా చెప్తాం, బ్రహ్మ అవతారంగా చంద్రుడు, విష్ణు అవతారంగా దత్తాత్రేయుడు, శివ అవతారంగా దుర్వాస మహర్షి. ఈ రహస్యం తెలుసుకోవాలి. దత్తాత్రేయుడు మహానుభావుడు, అతను అద్భుతమైనటువంటి యోగీశ్వరుడు. కొంచెం స్వరూపం తెలియని వాళ్లకు అర్థం కాడు, అర్థం కాకపోగా అపార్థం కూడా అవుతాడు. అందులో మనమంతా కలియుగంలో ఎలాంటి వాళ్ళం, అసలు విషయాన్ని వదిలిపెట్టి అపార్థం చేసుకునే వాళ్ళేమే కదా. చెప్తాడు పద్మపురాణంలో, స్కాంద పురాణంలో కలియుగ మాహాత్యాన్ని చెప్తాడు. మందాహ సుమందమతయ మందభాగ్యాహ ఉపద్రుతాహ సంభవంతి కలవయుగే. కలియుగంలో పొట్టివారు పుడతారట, మనం అనుకుంటున్నాము ఆరు అడుగులు అబ్బా ఎంత గొప్ప అండి అనుకుంటున్నాం. కానీ మనం త్రేతాయుగ కాలం నాటికి వెళితే రాముని హైట్ ఎంత? 8 అడుగులు. 8 అంటే కూడా 2 అడుగులు కావు, అప్పటి కాలం వాళ్ళ అడుగులు. మనకు తెలియదు. అంటే మరి త్రేతాయుగంలో ఒక అడుగు ఎంత ఉంటుందండి? త్రేతాయుగం అంటే ఏ త్రేతాయుగం తెలవాలి కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు తిరుగుతుంటాయి. ఎలా? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం కదా. అలాగే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, మళ్ళీ కృతయుగం. మరి నిరంతరం యుగాలు తిరుగుతున్నప్పుడు ఏ త్రేతాయుగంలో పుట్టాడు? మన ద్వాపరయుగం, కృష్ణుడు మన ద్వాపరయుగం అనుకున్నాం, ఇబ్బంది లేదు. అంతకుముందు త్రేతాయుగంలో పుట్టాడు రాముడు, మరి ఇంతేనా? ఇంత తక్కువ అంటే ఎంతనండి చెప్పుకోవాలి? 12, 8, 20 లక్షలేనా? రాముడు పుట్టి 20 లక్షలు ఏం లేదా? ఒప్పుకుందామా? చదవాలి, భాగవతం చదవాలి, పద్మపురాణం చదవాలి. మహాకల్ప విధి అనే గ్రంథం ఉంది, అందులో ఎవరెవరు ఏ సమయంలో అవతరించారు మొత్తం లెక్కలు వేసి మరీ చెప్పారు. మనకు భాగవతంలో కూడా చెప్తాడు, 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. దీనికి మరొక పేరు ఆవర్తము అంటారు. ఆ ఆవర్తము అని చెప్పినప్పుడు 12వ ఆవర్తంలో రాముడు పుట్టాడు. ఇది చెప్తే ఇప్పటి వాళ్ళు చాలామంది 190 మంది నమ్మరు. అంత ఆలోచన లేదు వాళ్ళకు. 12వ ఆవర్తంలో రాముడు పుడితే ఇప్పుడు ఇది ఎన్నో యుగం? 28. 28వ ఆవర్తంలో మనకు కృష్ణుడు పుట్టాడు, మనం ఉన్నాం. 12కు 28 మధ్య ఎన్ని ఉన్నాయి? 16 మహాయుగాలైంది రామావతారం వచ్చి. 16 మహాయుగాలంటే ఎన్ని యుగాలు? 16 4 64. మరి 4 యుగాలు కలిస్తే ఎంతండి? కలియుగం 4 లక్షలు, అదో 8, ఇదో 12, అదో 17, ఇలా అన్ని కలిస్తే 43,20,000 సంవత్సరాలు ఒక ఆవర్తానికి. గుర్తుపెట్టుకోవాలి, ఒక ఆవర్తానికి 43,20,000 యుగాలు సంవత్సరాలు. మరి 16 అంటే 43ను 16తో హెచ్చవేయండి, 7,60,000,000 సంవత్సరాలు అయింది రామావతారం ఇది. ఎవరన్నా నమ్ముతారా ఇప్పుడు వాళ్ళు? ఎక్కడిదండి 7 కోట్ల కలిసి అసలు సృష్టి ఎక్కడైందండి? అంతా వాండే చేసినట్టు మాట్లాడతారు. శాస్త్రం ఉంది. మరి 7 కోట్ల యుగంలోని మానవుల హైట్ ఎంత అనుకుందాం? దాన్ని ఆయనే చెప్తాడు. కలియుగంలో 4 తాటి చెట్లు ఒక చెట్టుపై ఇంకో చెట్టు పెడితే 4 తాటి చెట్లు ఎంత ఎత్తుంటాయో, ఎంత పొడుగుంటాయో ఆనాటి కాలంలో 1 అడుగు అంత ఉంటుంది. 1 అడుగు అంటే రాముని ఎత్తు ఎంత? 32. ఇప్పటి కాలంలో 32 తాటి చెట్ల ఎత్తు. ఎందుకు ఈ మాట చెప్తా? ఇవన్నీ మనం చాలా జాగ్రత్త తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు కొన్ని కథలు ఉన్నాయి. వ్యాసభగవానుడు ఉన్నాడు, అందరికీ తెలుసు ఆయన గుహ ఎక్కడుందో, బదరిలో సరస్వతి తీరంలో ఉంది ఆయన ఆశ్రమం. అక్కడి నుంచి వ్యాసుడు ప్రతిరోజు హస్తినాపురానికి వచ్చి వెళ్ళేవాడు. మనం ఆఫీస్ పోతామే 10:30 పోయి 5:30 ఇంటికి వస్తాం కదా, అలాగే వ్యాసుడు రోజు బదరి నుంచి హస్తినాపురం, ఇప్పుడు ఢిల్లీ కదా, బదరి నుంచి ఢిల్లీకి రోజు వచ్చిపోయేవాడు. విమానాలు కాదు, మరి కారులో బస్సులో లేవు, నడుచుకుంటే వచ్చేవాడు. ఎంత పడ్డది టైం? 3 గడియలట. 24 నిమిషాలు. 3 గడియలంటే 72 నిమిషాల్లో వచ్చేవాడు. నమ్ముదామానండి? నమ్మాలి, తప్పదు. ఎందుకంటే మరి అప్పటి కాలంలో 32 తాడి చెట్లు అయితే మరి మనటి కాలంలో ఒక తాడి చెట్టు అనుకుందాం, కనీసం ఓ తాడి చెట్టు అంటే మన అడుగులు ఎంత? ఓ 150 అనుకుందాం. 150 అడుగుల వాడు, పొడుగువాడు, ఒక అడుగు అయితే ఎంత దూరం పోతుందండి? కొంచెం ఆలోచించండి. 60 వారం ఒక అడుగు వేస్తే 3 అడుగు దూరం పడుతున్నది. 150 x 3 450 అడుగులు అంటే మనకు మొత్తం ఒక 25 అడుగులు వేస్తే 1 కిలోమీటర్ అవుతుంది. లెక్క చేయండి, సరిపోదా? కాబట్టి ఎత్తును, దూరాన్ని, కాలాన్ని, అప్పటి పరిమాణాన్ని ఇన్ని చూచి మనం సత్యాన్ని గ్రహించాలి. ఏదో మనం చెప్పుకుంటున్నాం, ఏదో చెప్పుకుంటున్నాం అని కాదు, ప్రతిదానికి ఒక విధానం ఉంది. కాబట్టి రామచంద్రుడు, మరి సీతమ్మ, కృష్ణుడు, రుక్మిణి, ఇలా మనం వరుసగా చెప్పుకుంటూ పోతున్నాం. ఇందులోనే మనకు కావలసినటువంటి పరమ రహస్యం ఏమిటంటే దత్తాత్రేయుడు మహాయోగి, కానీ అతను యోగి అని జ్ఞానమున్నవారికి మాత్రమే తెలుస్తుంది. మనకు పద్మపురాణంలో, బ్రహ్మపురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, అలాగే బ్రహ్మ వైవర్త పురాణంలో అద్భుతంగా వర్ణిస్తారు. ఎలా ఉంటాడు ఆ స్వామి? ఆయన ఆశ్రమం ఒకటి ఉంది కదా, ఎలా ఉంటాడు? చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, వాటి చుట్టూ 1-8 మద్యభాండాలు ఉంటాయి, దాని చుట్టూ 16 మాంసఖండాలు ఉంటాయి, వాటి చుట్టూ 32 అప్సరసలు ఉంటారు, వాటి చుట్టూ 64 నాట్య గాన ప్రియులు ఉంటారు, 128 జూదం ఆడుకుంటూ ఉంటారు, మధ్యనే ఉంటాడు ఆయన. ఇవన్నీ చూస్తే ఏమనుకుంటామండి? యోగినా బే, ఈయనేం యోగి అండి? అసలు రహస్యం ఏమిటంటే ఏవి 4 శునకాలు అంటున్నామో అవి 4 వేదాలు, ఏవి 8 మద్యభాండాలు అనుకుంటున్నామో అవి అష్టసిద్ధులు, అణిమ, మహిమా చైవ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. ఏవి మనం 16 మాంసఖండాలుగా చెప్తున్నామో వాటిని షోడశ కళలు. 32 అసలు అన్నామే, వారు 32 బ్రహ్మ విద్యలు మనకున్నాయి కదా, 32 బ్రహ్మ విద్యలు. ఇక 64 మనం చెప్పుకున్నామే, ఇవి షట్ చతుషష్టి మహాకళలు. 128 అనంత విశ్వభాండాగార స్వరూపాలు. అవి అలా చూపెడితే అందరూ నా దగ్గరికే వస్తారని ఇలా చూపెడతాడు. అజ్ఞానులు వచ్చి ఆయనే యోగండి దూరంగా పోతారు. నిజమైన యోగి తెలుసుకోవాలి, నిజమైన జ్ఞాని 10 తన చుట్టూ తిరగాలి, తన దగ్గరికే రావాలి, తననే ఆశ్రయించాలి అనుకోడు. ఎందుకు? ప్రతివాడు తన దగ్గర తన యోగమేం కావాలి, తన విద్యం కావాలి, తన ఉపాసనేం కావాలి. తాను చేసేటువంటి పరమాత్మ యొక్క ఉపాసనకు భంగం కలుగుతుందని నిజమైన యోగులు ఏకాంతంలో ఉంటారు, బహిరంగంగా రారు. వారి దగ్గరికి ఎవరు పోతారు? తత్వం తెలిస్తే పోతారు. అలాంటి వారికి జ్ఞానాన్ని బోధిస్తారు. దత్తాత్రేయుడు అలాంటి మహానుభావుడే. ఈ స్వామి అలా ఆశ్రమంలో ఉంటే పరశురాముడు తన తల్లితో జమదగ్ని రాజు సంహరిస్తాడు కదా, జమదగ్ని యొక్క శరీరాన్ని తీసుకొని రేణుక ఆమె బయలుదేరి పరశురాముడు వచ్చి, అయ్యా ఇలా మా నాన్నగారు పరమపదించారు, వారికి మీరు అంత్య సంస్కారాలు చేయాలి, కోరుతున్నాను. నేనా అంత్య సంస్కారమా? చూసావా నేను ఎలా ఉన్నానో? అవేవి మాకు తెలియవండి, అమ్మ చెప్పింది రమ్మన్నది. అమ్మ వచ్చిందా? లేచాడు. అప్పుడు రూపం కనబడింది. దత్తాత్రేయుడు విష్ణువు యొక్క అవతారం. ఇక దూర్వాస మహర్షి సాక్షాత్తు శంకరుడే. ఎందుకు? ఇతను ఎంతటి మహానుభావుడు? 100 99 మందికి దూర్వాస వైభవం తెలియదు. మనం చూస్తుంటాం అంబరీషుణ్ణి పరీక్షించాడు, నలచక్రవర్తిని పరీక్షించాడు, ఇంకో మహారాజు కారకేయుడు ఉన్నాడు అతన్ని పరీక్షించాడు, ఇలా చాలామంది పరీక్షించాడు, చాలామందికి శాపాలు ఇచ్చాడు, చాలామందికి జ్ఞానబోధ చేశాడు. న్యాయంగా మనకు ఇప్పటి కాలంలో ఋషుల చరిత్ర తెలియదు. వశిష్ఠ మహర్షి ఏమిటి, విశ్వామిత్రుడేమిటి, అగస్త్యుడేమిటి, దూర్వాసుడేమిటి, ఏదో నాలుగు వాక్యాలు తెలుసు. వశిష్ఠుడు ఉంటే ఇక్ష్వాకులకు పురోహితుడు, విశ్వామిత్రుని యొక్క గర్వాన్ని అణిచాడు, అంతేనా, ఏం లేవా? వశిష్ఠ మహర్షి వృత్తాంతం సంగ్రహంగా రాస్తే మినిమం 1000 పేజీలు అవుతుంది, తక్కువలో తక్కువ. అలాంటి వాడే అగస్త్యుడు, వీళ్ళంతా అలాంటి మహానుభావులే. వీరంతా మనకు జ్ఞానం కలగ చేయటానికి ఇలా ప్రవర్తిస్తారు. ఒక రహస్యం తెలుసుకోవాలి. అమ్మవారి వైభవం చెప్పుకుందాం అనుకుంటున్నాం. సంప్రదాయంలో శాస్త్రం తెలిసిన ప్రతివారు అమ్మవారిని, మనం చెప్పుకున్నాం, ఆశ్రయిస్తుంది, ఆశ్రయించబడుతుంది అని అర్థం చెప్పుకున్నాం. మనము అమ్మను ఆశ్రయిస్తాం, అమ్మ స్వామిని ఆశ్రయిస్తుంది, అమ్మ స్వామిని ఆశ్రయించి మన కోరికలు తీరుస్తుంది, మన కష్టాలను తొలగిస్తుంది, మనకున్న అజ్ఞానాన్ని పోగొడుతుంది, పరమాత్మ యందు భక్తి కలిగిస్తుంది. విష్ణు పురాణంలో, పద్మపురాణంలో, బ్రహ్మాండ పురాణంలో గురువులందరూ అమ్మవారి అంశే అని చెప్పారు. శంకరవంశే కాదు, విష్ణు వంశే కాదు, అమ్మవారి వంశే. ఎందుకలా చెప్తున్నావు? అమ్మవారు స్వామిని ఆశ్రయిస్తుంది, గురువులు స్వామిని ఆశ్రయిస్తారు. మనంపై గురువును ఆశ్రయిస్తే ఆ గురువు స్వామికి, ఇలాంటి వాళ్ళు బాధపడుతున్నారండి స్వామి కొంచెం కరుణించండి అంటే ఏమంటాం మన వాటిలో, రికమెండేషన్ అన్నమాట. ఈ రికమెండేషన్కి అర్థం సంప్రదాయంలో పురుషకారం అంటారు. అంటే పురుషకారం అంటే ఏమిటి? పురుషుణ్ణి చేసేది. ఎవరిని? నారాయణమూర్తిని. శ్రీమన్నారాయణుడు పురుషుడు కదా, చేయటం ఏమిటి? పురుషుడు అంటే మనమనుకునే అర్థం కాదు, పురు సనోతీతి పురుష. పురు అంటే సంపూర్ణముగా, సనోతి ఇచ్చేవాడు, పరిపూర్ణంగా ఇచ్చేవాడిని పురుషుడు అంటారు. పరిపూర్ణమంటే ఏమిటి? దేన్ని పొందిన తర్వాత మరేది నాకు వద్దు అనే భావన కలుగుతుందో, మరొకదాన్ని కోరకుండా ఉంటారో, అది పరిపూర్ణం. మరి మనకి ఈ ప్రపంచంలో అది ఉందా? తృప్తి ఉందా? అసంతుష్టా ద్విజా నష్టా, సంతుష్టా ఇవ పార్థివా అంటాడు ఒక మాట. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప సంపద తృప్తి. తృప్తిని మించిన సంపద లేదు. పూరి గుడిసెలో అదీ లేకుండా కటిక నేలపై మనం వేసవికాలం వస్తే ఏసీలు పెట్టుకొని ఇంకేమో పెట్టుకొని ఇంకేమో పెట్టుకొని పడుకుంటాం. చలికాలం వస్తే స్వెటర్లు వేసుకొని రగ్గులు కప్పుకొని అన్ని తలుపులు మూసేసుకొని పడుకుంటాం. అదే చలికాలంలో అదే వేసవిలో ఆరుబయట హాయిగా పోయి నిద్రపోతాడు. మనకి ఇంకా నిద్రపట్టదు. ఒక వ్యాసులో చూకని చెప్తాడు, మనిషికి ఎప్పుడు నిద్ర వస్తుంది? ఎప్పుడు నిద్ర రాదు. వ్యాస భగవానుని సూక్తులను మనం అధ్యయనం చేసుకుంటే అన్ని లౌకికాలు మనకు అర్థమవుతాయి. ఆ మహానుభావుడు చెప్పని అంశం లేదు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇక్కడే, చెప్పని అంశం లేదు. ఎప్పుడు నిద్ర వస్తుంది? హేతుత్రయంతో నిద్రాయా, నిద్ర రావటానికి మూడు కారణాలు ఏమిటి? స్వభార్య, పుస్తకం, జపం. తన భార్య తన దగ్గరే ఉంటే వెంట నిద్రపోతాడు, వాడికి ఏ దిగులు లేదు. అలాగే పుస్తకం పట్టుకున్నాం అనుకోండి, వచ్చేది ఏమిటి? అలాగే జపమాల పట్టుకున్నాం, ఒక మాట తిప్పే వరకు అలాగే హేతుత్రయంతో అనిద్రాయ, నిద్రపోకపోవటానికి కూడా మూడు కారణాలు. ఏమిటి? జ్యూతం, విత్తం, పరాంగణ. జ్యూతం ఆడుతున్నాం అనుకోండి, నిద్ర వస్తుందే? ఇందులో రాదు. ఇంట్లో 10 లక్షలు పెట్టుకున్నాం అనుకోండి, పొరపాటున బ్యాంకు బంద్ ఉంది, పెట్టలేము, ఇంట్లో ఉన్నాయి, నిద్రపోతాడా? ఎవడొస్తాడో, ఎలా పొరకపోతాడో, ఏం గతో. పరాంగణ, పరస్త్రీ దగ్గర ఉంటే అదే బాధ. ఇలా నిద్రపోవటానికి మూడు కారణాలు, నిద్రపోకపోవటానికి మూడు కారణాలు. అంటే తృప్తి ఉన్నవాడు నిద్రపోతాడు, తృప్తి లేనివాడు నిద్రపోడు. తృప్తిని మించినటువంటి సంపద లేదు. అలా తృప్తి కలిగేలా ఏది మనం పొంతృప్తి కలుగుతుంది? దేన్ని చేరితే, దేన్ని పొందితే మనకు మళ్ళీ కోరికలు ఉండవు. ఈ ప్రపంచంలో దేన్ని పొందినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. మరి ఎక్కడికి పోతే ఉండదు? మోక్షం పొందామనుకోండి, ఇంకేముంటాయి కోరికలు? ఏ ఒక్క కోరికున్నా మోక్షం రాదు. మనం చెప్పుకున్నాం కదా, పాపం పుణ్యం చెప్పుకున్నాం. కోరికలు లేకుండా, ప్రపంచం మీద ఆసక్తి లేకుండా, పరమాత్మే కావాలి, పరమాత్మ సేవే కావాలి, భగవంతుడు తప్ప నాకు మరేది వద్దు అనే సంపూర్ణమైన ప్రహ్లాదులాగా ఉండగలిగితే మోక్షం వస్తుంది. మోక్షం దొరికిన తర్వాత అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి? ఒక లడ్డూ ఇచ్చాం, ఇంకో లడ్డూ కావాలి. ఒక పూట తిన్నాం, ఇంకో పూట తినాలి. ఓ కోటి సంపాదించాం, ఇంకో కోటి కావాలి. మోక్షం వస్తే ఏమొద్దు, ఏమొద్దు, ఏమొద్దు. కాబట్టి పూర్ణము అంటే అర్థం మోక్షము, సంసారము నుండి విముక్తి. మనం ఏమంటారు? సంసారంలో ఉన్నవారిని బద్ధులు అంటారు, అక్కడికి వెళ్ళిన వారిని ముక్తులు అంటారు. బద్ధులు అంటే జైల్లో ఉన్నవారు. న్యాయం అని ఎక్కడున్నాం? ఏదో ఆనందం ఆనందం అంటున్నాం, ఇదంతా ఆనందమేనా? అసలు దుఃఖము లేని సన్నివేశం ఉందా? యథా సర్పముఖస్థం అండువు కా అంటాడు వ్యాసుడు. శంకర భగవానుడే పార్వతికి చెబుతూ, పశ్య ఇమాన్ దేహి, దేవి చూడు కలియుగంలో వాళ్ళంతా ఎలా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో చూసావా? స్వామి ఆనందం అంటారేంటి? వారి ఆనందం చూడు, ఎలా ఉన్నారు. సర్పాశ్యగతా, పాము నోట్లో ఉన్న కప్పల్లా ఉన్నారు చూసావా? పాము నోట్లో ఉన్న కప్పలు ఏమిటండి? పాము నోట్లో పడిన కప్పలు, పాము మింగిన కప్పలు కాదు, పాము నోట్లో పడిన కప్పలు. జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడెక్కడో కప్ప ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిన పాము దాని దగ్గరికి వెళ్ళదు, అక్కడే నిలబడుతుంది, అలాగే ఉంటుంది, నోరు తెరుచుకొని ఉంటుంది. కప్ప పని ఏమిటి? గంతులు ఏంటం కదా, ఒక గంతు, రెండు గంతులు, మూడు గంతులు, నాలుగు గంతులు, ఐదో గంతు పాము నోట్లో పడుతుంది. అదే వచ్చి పడుతుంటే నాకెందుకు శ్రమ? కప్ప పాము నోట్లో పడిన తరువాత కూడా పాము నోరు ముయ్యదు, పోతే పోని, వచ్చింది పోని. కానీ కప్పేమనుకుంటుంది? చల్లగా ఉంది, మెత్తగా ఉంది, సువాసనగా ఉంది, కమ్మకమ్మగా ఉంది, ఈ ముందు భాగం ఇవాళ రేపు తింటాను, చాలా పొడుగుంది, ఓ 15 రోజులు నాకు ఆహారం బాగా దొరికింది అని మురిసిపోతుంటుంది. అప్పుడు పాము, మనందరం అంతే కదా, ఎక్కడున్నాం? కారసర్పముఖోద్గతాహ, మనందరం ఉందేమిటి? కారసర్పం ఉంది కదా, దాని నోట్లో పడి ఉన్నాం. ఏమనుకుంటున్నాం? ఒక ఇల్లు కట్టాం, రెండో ఇల్లు కడతాం, ఒక్కోటి సంపాదించాం, రెండో కోటి సంపాదిస్తాం, 10 మంది మోసగించాం, 100 మంది మోసగిద్దాం అనుకుంటూ ఉంటే ఆ సర్పం నోరుమూస్తుంది. అయ్యో అనుకోలేదండి, రాజదాకా బాగున్నాడండి, ఎవడని అనుకుంటాడు పోతాడని? ఎవడనుకుంటాడు? అంతటి భయంకరమైన ఆపదలతో ఆటలాడుతూ ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము అనుకుంటున్నారు చూడు పార్వతి, ఎంత మూర్ఖులో. అలాంటి వారి జ్ఞానోదయం కలిగించాలి. మనం వెళదాం పద, స్వామి అంటాడు. అంటే ఏమిటి, ఎవరికి మోక్షం లభిస్తుందో వారు మరి దేన్ని కోరరు. మోక్షమిచ్చేవాడు పురుషుడు, పురుషనోతి, పరిపూర్ణంగా ఇస్తాడు. పరిపూర్ణమైన మోక్షాన్ని ఇచ్చేవాడిని మనం పురుషుడు అనాలి. అంటే స్వామి ఇవ్వడా, మనం తప్పు చేస్తే ఆయన ఎందుకు ఇస్తాడు? తప్పు చేసినప్పుడు చేసిన తప్పును శిక్ష పొందిరారా అంటాడు. అలాంటి స్వామికి అమ్మ చాలా జాగ్రత్తగా చెప్పి తప్పును మరిపించి మోక్షం ఇప్పిస్తుంది. అంటే సంగ్రహం, దీని విస్తారం చాలా ఉంది. మనం ఇవాళ రెండో అంశం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ అంశం మనం రేపు చెప్పుకుంటాం. ఎలాగైతే అమ్మ పరమాత్మకు చెప్పించి ఒప్పించి మెప్పించి మన తప్పులను తప్పించి మనందరికీ సంసారం నుండి విముక్తి కలిగిస్తుందో, ఆ కృత్యాన్ని అమ్మ స్వరూపాన్ని అమ్మ స్వభావాన్ని అమ్మకు ప్రతినిధులుగానే గురువులు పెద్దలు ఉంటారు. గురువుగారంటే లక్ష్మీ ప్రతిరూపులు అని శాస్త్రం. ఎందుకు, వీరు కూడా స్వామికి మనకు మోక్షం ఇప్పిస్తారు కదా. ఎలాగైతే అమ్మ చెప్పి ఒప్పించి మెప్పించి మోక్షం ఇప్పిస్తుందో, మనము చేయలేని పనిని గురువులు చేస్తారు. మనకు జ్ఞానాన్ని బోధిస్తారు, తత్వాన్ని బోధిస్తారు, ధర్మాన్ని బోధిస్తారు. ఓ మహానుభావుడు ఉన్నాడు, ఎంత గొప్ప యోగి అంటే, ఆయన పేరు రైక్వహ, పేరు వినుంటారు, తక్కువ మంది విని తెలుసుకుంటారు. రైక్కుడు మహాయోగి. ఒక మహారాజు ఉన్నాడు, జ్ఞానశ్రుతి అని ఒక మహారాజు గారు. అతను మహాధర్మాత్ముడు, నిరంతరం అన్నదానాలు, యజ్ఞాలు, హోమాలు అన్నీ చేస్తున్నాడు, చాలా గొప్పవాడు. ఒకనాడు వేసవి కాలంలో సాయంత్రం రాదు కదా, తన అంతఃపురం పైన ఆరు బయట అన్ని వేయించుకొని హాయిగా పడుకున్నాడు. వేసవి కాలం ఎందుకు గదిలో అని, ఇంట్లో ఎందుకని. రెండు పక్షులు పైనుంచి వెళుతున్నాయి ఆకాశంలో. ఒక పక్షి చూసి, ఇక్కడ మహారాజు పడుకున్నాడు, జ్ఞానశ్రుతి ధర్మాత్ముడు, అతని మించి దాటి వెళ్ళకూడదు, తప్పు, పక్క నుంచి పోదాం. అలాగే ఎవరు పడుకున్నారు, ఇంకో పక్షి అడిగింది. జ్ఞానశ్రుత రైక్కుడు కాదు కదా, పోదాం పదాం. వాడిన్నాడు ఆ మాట రాజు, వాడెవడు, నాకంటే గొప్పవాడా, నేను దానాలు ధర్మాలు చేస్తున్నాను కదా. పక్షుదాన్ని లెక్క పెట్టకుండా లోకం ప్రజలు లెక్క పెడతారు. మరునాడు పొద్దున్నే సభ ఏర్పాటు చేసి పిలిచాడు అందరినీ, మన ఎవరయ్యా రైక్కుడు, తెలుసుకోండి ఎక్కడున్నారో. రాజుగారు కదా తలుచుకుంటే ఏం తక్కువ, తిరిగాడు, అయ్యా అయ్యా మహారాజా మన నగరంలోనే ఉన్నారు, ఓ శివాలయంలో ఉన్నారు. అలా అయితే పిలుపో, రాజుగారు పిలుస్తున్నారు. వెళ్ళారు, అయ్యా చెప్పు, నేను రాజుగారు పిలుస్తున్నారు. నాకు రాజుగారితో పనేం లేదే అన్నాడు. అయ్యా ఇది అన్నారండి, పని నాకు పనుంది చెప్పబోయా, పను ఎవరికి పని ఉంటే వారు రావాలి కదా, వారికి పని ఉంటే నేను పోవడం ఏమిటి, పని వారుకుంటే వారిని రమ్మనండి. అయ్యా అవునయ్యా, పెద్దలను మనం పిలవకూడదు, మనం వారింటికి వెళ్ళాలి. బాగా చెప్పాడు, నేను అజ్ఞానిని, పద రత్నాలు వజ్రాలు వరహాలు ముత్యాలు అన్నీ తీసుకొని పోయి దండం సమర్పించి అవన్నీ ముందర పెట్టాడు. ఆయన హాయిగా పడుకున్నాడు. అప్పటికైన వయస్సు 4092 సంవత్సరాలు, మహావృద్ధుడు, ఒళ్ళంతా ముడతలు, లేవలేడు, కదలలేడు. ఇలా చూచాడు, ఒళ్ళంతా బాగా మండుతూ ఉందిరా, మంటలు పెట్టారా ఎగలనా అంటున్నాడు. అయ్యా మహారాజు గారు వస్తే మంటలు పెడతారా, చుట్టేవో మంటలు ఉన్నట్టున్నాయి చూడు. అయ్యా అవి మీకు కానుకలండి, మొదలు వాటిని అవతల పారేసి రమ్మను, అవి దగ్గర ఉంటే ఒళ్ళు మండుతుంది, తాపం తట్టుకోలేను, అవతల పారేసా దూరంగా పడి. అయ్యా చెప్పు నాయన ఏం కావాలి. అయ్యా తర్వాత సంగతి అదంతా, కానీ మిమ్మల్ని చూస్తే నాకు అనుమానం వచ్చింది. చెప్పు నాయన ఏమైంది, మీరు పడుకున్నారండి. అవునయ్యా లేవలేను వృద్ధుణ్ణి, అందులో ఒళ్ళంతా ఏదో దురద పుండ్లు ఇలా గోగుతుంటే స్వరలన్నీ కారుతున్నాయి, ఇంత భయంకరంగా ఉన్నారు, అందులో పడుకొని ఉన్నారు. చేత కాదు పడుకున్నాను. అయ్యా పడుకుంటే తప్పేం లేదు, ఒక మీరు పడుకుంది ఎలా ఉందంటే శిరస్సు ఒక శివలింగం మీద పెట్టుకున్నాడు శిరస్సు మెత్త దిండంట. అలాగే పాదాలు పెట్టాడు ఇంకో శివలింగం మీద. పెట్టానా? అవునండి, పాదాలు పెట్టారు శివలింగం మీద. ఈ ధర్మమా? అయ్యో నేను చూడలేదయ్యా, నాకు కనపడలేదు, ఇప్పుడు లేవలేను, చేత కాదు. నువ్వు ఎలాగొచ్చావు కదా, నువ్వో నీ పట్టులో కలిసి నా పాదాలు తీసి శివుడు లేని చోట పెట్టు. పెట్టున్నాయనా? ఏం చెప్పాలి? మన పాదాలు ఎక్కడుంటాయండి? ఆయన మీద ఉండవా? పేరొద్దు. ఒక నాస్తికుడు ఒక ప్రశ్న అడిగాడు ఒక గురువు గారిని, పెద్దలను, మీ దేవుడు ఏం దేవుడయ్యా? మీరు గుళ్ళ విగ్రహాన్ని పెడతారు, స్నానము పూజలు ఏమో చేస్తారు, ఏదో ఆరోగ్యం ప్రసాదం బాగున్నాయి, తలుపు వేస్తారు వస్తారు, తలుపు తీయగానే చూస్తే ఆ విగ్రహం మీద జిల్ల పురుగులు బల్లులు మరి ఇంకేమో పురుగులు అన్నీ పారుతుంటాయి. తన ఒంటి మీద పారే పురుగులను తొలగించుకోలేని వాడు మిమ్మల్ని రక్షిస్తాడా? ఆయనేం దేవుడండి? బాగా అడిగేవరా నాన్న, నీకు భగవంతుడంటే తెలియదు కదా సంతోషం, నాన్నంటే తెలుసా? అయ్యో తెలుసండి. నీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. మీకు పిల్లలు ఉన్నారు? పసిపిల్లలు ఉన్నారా? ఇప్పుడు లేరండి, చిన్నప్పుడు ఉన్నారు. పసిపిల్లల తండ్రులు ఏం చేస్తారయ్యా? తమ పాపలను ఎత్తుకుంటారు కదా, మీరు కూర్చోబెట్టుకుంటారా, భుజం ఎక్కిస్తారా, నెత్తిరెక్కించుకుంటారా? మరి నిచ్చిన కూర్చున్నప్పుడు వాళ్ళు మూత్రం పోస్తే కింద ఎత్తేస్తారా? ఒడిలో కూర్చున్నారు, మలం విడిచారు, కింద పారేస్తారా? పసిపిల్లవాడిని ఒంటి మీద మలమూత్రాలు చేయించినటువంటి తండ్రిని చూసి వీడేం మనిషి అండి, పిల్లవాడిని మలాన్ని తీసేదేని వాడు తన మలాన్ని తీసేసుకుంటాడా, వాడు తన తను కాపాడుకుంటాడా అడుగుతావా? పసిపిల్లలను తండ్రి ప్రేమగా ఎత్తుకుంటాడయ్యా, నెత్తిన కూర్చోబెట్టుకుంటాడు, ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు, ముద్దాడుతాడు. పరమాత్మకు పసిపిల్లలు కానివారెవరు? అవి పిల్లలు కావా? బల్లి ఆయన పిల్లే, జిల్ల పురుగు ఆయన పిల్లే, ఇంకోటి ఆయన పురుగే, నెచ్చినెక్కించుకుంటాడు, హృదయంలో పెట్టుకుంటాడు. అది మాతృపితృ ప్రేమే తప్ప పారతోలని సమర్థం లేనివాడు కాదు. నీకు పరమాత్మ తండ్రి అని తెలిస్తే ఈ భావన రాదు. తండ్రి లేని వాళ్ళకే, తండ్రి ప్రేమను పొందని వారికే తండ్రి మననేం చేస్తాడు అనుకుంటారా నాన్న? నీకు దేవుడు తెలియదు, తండ్రి తెలియదు, మనమే చేస్తాం అన్నట్టుగా నాయన పెద్దవాడిని అయ్యాను, చేత కాదు, నా పాదాలు తీసి శివుడి దేని చోట పెట్టురా అయిపోయి అర్థమైంది వానికి, మొత్తం జ్ఞానం వచ్చేసింది. అయ్యాని మూర్ఖుణ్ణి క్షమించండి, అందుకే పక్షులు మీ పేరు చెప్పాయి. చేస్తున్నట్టు కాదురా, నేను పూజ చేస్తున్నాను, నేను హోమం చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను అన్న భావన విడిచిన నాడే నీవు జ్ఞాని అవుతావు. మనం చేస్తామా? పలికెడిది భాగవతమట, పలికించేవాడు రామభద్రుడట. కర్త కారయితాచ సహ అని శాస్త్రం. చేసేవాడు ఆయనే, చేయించేవాడు ఆయనే. ఎవరికి ఈ భావన ఉంటుందో అలాంటి వాడికి అహంకారం ఉండదు. ఎవడికి అహంకారం లేదో వాడే జ్ఞాని. ఇలాంటి జ్ఞాని ఎదుటివానికి ఏం చెప్తాడు? అదే చెప్తాడు. ఉన్నవన్నీ విడిచిపెట్టి రమ్మని ఏ సన్యాసి చెప్పడు. ఉండు, సంసారంలో ఉండు, భార్య పిల్లలు బంధువులు చుట్టాలు భోగాలు సంపదలు అన్నీ హాయిగా అనుభవించు, ఎలాంటి దిగులు లేదు. ఒక్క రెంటిని వదిలిపెట్టు. ఏమిటి? అహంకారం, మమకారం. నేను సంపాదించాను, ఇదంతా నాది, ఆ రెండు వదిలిపెడితే ఎక్కడున్నా ఆనందమే, ఎలా ఉన్నా ఆనందమే. ఆ రెండు విడిచిపెట్టకుంటే ఎక్కడున్నా ఒకటే. ఒక మహాబాబు ఉన్నాడు ప్రియవ్రతుడు అని, ఉత్తానపాదుడు ప్రియవ్రతుడు అనదమ్ముడు. ఆ ప్రియవ్రతుడు, నేను సంసారంలో ఉండను, నేను రాజ్యాన్ని పరిపాలించను, అడవికి వెళుతాను. మంచిదయ్యా, బ్రహ్మగారు వచ్చారు, అడవికి ఎందుకు వెళతావయ్యా? తపస్సు చేస్తాను, ఇంట్లో చేసుకో. అబ్బే కుదరదండి. ఎందుకు కుదరదు? ఇంట్లో వీళ్ళందరూ ఉంటారు, అడవిలో ఎవరు లేరా? ఒక మాట చెప్పుకో, భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్ యతస్సాస్తే సహ షట్సపత్న. నాయనా, ఆ జాగ్రత్తగా ఉండేవాడు అడవిలో ఉన్నా ఇంట్లో ఉన్నా ఒకటేనయ్యా. ఎందుకు? అడవిలో ఉన్నవానికి కూడా లోపల ఆరుగురు శత్రువులు ఉన్నారు. అంతరంగంలో ఆరుగురు శత్రువులు ఉన్నవాడు అడవిలో ఉంటే ఇంచ ఉంటే, జితేంద్రియస్య ఉత్తమ ధార్మికస్య గృహాశ్రమ కిన్ను కరోతి అవధ్యం. ఇంద్రియాలు గెలిచిన వాడు ధార్మికుడికి గృహస్థాశ్రమం హాని చేస్తుందే? ఏకాంతం ఇక్కడ రా బాబు, పక్కన కాదు. అందుకే మనకు భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాత్. ఎక్కడున్నావని కాదు, ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నావు, నీ మనస్సులో ఎలాంటి భావన ఉంది, దాన్ని పోగొట్టేవాడు ఆచార్యుడు. అంటే అమ్మవారి వైభవంలో మనకు తెలియకుండానే పెద్దల వైభవం వస్తుంది. పెద్దలను తయారు చేసి పంపించేది ఎవరు? అమ్మవారే. చిన్నవాడు తప్పు చేస్తే అమ్మవారు పెద్దవారు పంపుతారు కదా. అందుకే మన శాస్త్రంలో భగవంతుణ్ణి నిందించినా ఇబ్బంది లేదు, కానీ భగవద్భక్తులను పొరపాటున కూడా నిందించకూడదు, అవమానించకూడదు. భక్తులకు అవమానం చేస్తే, గురువులను ధిక్కరిస్తే, పెద్దలను పరిహసిస్తే చెడిపోయిన వారి కథలు లక్షలున్నాయి. ప్రత్యేకించి చిన్న చిన్న విషయాలు మనం గమనిస్తే అమ్మవారే, ఇవన్నీ అమ్మవారు స్వయంగా దగ్గరుండి చేయిస్తారు, మనకు చెప్తారు. తాను స్వయంగా చేసి తాను నిందలపాలవుతుంది. మనకు సీతమ్మ వృత్తాంతం తెలుసు కదా. ఆ తల్లి సీతమ్మ రాముడితో అడవికి వెళ్ళటానికి రాముణ్ణి చాలా ప్రార్థించింది. ఆత్మాహిదారా సర్వేషాం దారసంగ్రహవర్తినాం, నీకు చెప్పాలా రామ, భార్య అంటే ఏమిటి? నువ్వే, నువ్వే నేను, నేనే నువ్వు, నీ ఆత్మ నేను, నా ఆత్మ నువ్వు. నిన్ను అడవికి పొమ్మన్నారు అంటే నన్ను పొమ్మన్నట్టే. నేను ఎలా ఉంటానయ్యా ఇంట్లో, నీ వెంబడే వస్తాను. చాలా రకాలుగా రాముడు వారించాడు. తతో దుఃఖతరంబనం, తతో దుఃఖతరంబనం. ఇంకో చమత్కారం ఏంటంటే, రామాయణం చెప్పుకుంటే మొత్తం అమ్మవారి కథే. సంప్రదాయంలో రామాయణానికి ఏం పేరు? రామాయణానికి మూడు పేర్లు పెట్టాడు వాల్మీకి. కావ్యం, రామాయణం, కృత్స్నం. సీతాయాహ చరితం మహత్ పౌరస్త్యవధ ఇచ్చేవా. అందరూ బాగా చెప్పుకోవటం మనకు వచ్చే పేరు రామాయణం. కావ్యం మొత్తం రామాయణం. కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అందులో ఉన్న మహత్తంతా సీతాచరితమే అన్నాడు. కావ్యం రామాయణము, అందులోని మహత్యం సీతాచరితం. మనం తెలుసుకోవలసిన సారం పౌరస్య వధ. అదేమిటి? రావణాసురుని వధ. వధ అంటే ఏమిటి? వధ అంటే సంగ్రహం, వధ అంటే జయం, వధ అంటే త్యాగం. పౌలస్త్య అంటే ఎవరు? రావణాసురుడు అంటే ఎవరు? మనందరి మనస్సు. రావయతీతి రావణ, రావయతి అసత్ప్రలాపాన్ కారయతీతి రావణ. లేనిపోని మాటలన్నీ అనిపించేవాడు. నేనే ఈశ్వరుణ్ణి, నేనే సుఖం కలవాణ్ణి, నేనే దానం చేసేవాణ్ణి కదా. ఈశ్వరోహం, అహం భోగి, సిద్ధోహం, బలవాన్, సుఖీ, యక్షే, దాస్యామి, మోదిష్యే, ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః పతంతి నరకే అశుచౌ గీతవాక్యం. నేనే ప్రభువును, నన్ను గెలిచేవాడెవడూ లేడు అని అనేది ఎవరు? మన మనస్సే కదా. పౌరస్య వధ అంటే మనోజయము. రామాయణం మొత్తం ఏమిటి కథ? మనోజయమే. మనస్సును గెలవలేని నాడు అందరికీ ఓడిపోతాడు, మనస్సును గెలిచినవాడు అందరినీ గెలుస్తాడు. మండోదరి రావణాసురుని నిధనం అయిన తర్వాత దగ్గర వచ్చి విలపిస్తుంది, చదవండి రామాయణం యుద్ధకాండలో 168 శ్లోకాలు ఉన్నాయి. ఆమె ఏడిపి అంత బాగా ఏడిస్తే మనందరికీ ఆనందమే న్యాయంగా. ఎందుకు? ఎవరైనా చావటానికి గెలవటానికి ఎవరు కారణము? నీ బలము, నీ సామర్థ్యము, నీ శక్తి, నీ వైభవం కారణమా? మందోదరి ఒక్క మాట చెప్పింది, ఇంద్రియాణి పురా జిత్వా జితం త్రిభువనం త్వయా. రావణ, నిన్ను రాముడు చంపలేదు, చంపలేడు. నారాయణుడు చంపలేడు, శివుడు చంపలేడు, ఇంద్రుడు చంపలేడు. మరి ఎవరు చంపారు? నువ్వే చంపుకున్నావురా. ఇంతకాలం గెలిచావు, అన్ని లోకాలు గెలిచావు, ఇప్పుడు ఓడిపోయావు, ఏమిటి కారణం? ఎంతకాలం నీవు నీ ఇంద్రియాలను గెలవగలిగావో అంతకాలం అందరినీ గెలిచావు. నీ చేత ఓడించబడిన ఇంద్రియములు ఈనాడు నీకు నీ మీద పగ తీసుకున్నాయి, అంతే కదా. అందరినీ జయించాడు, ఎప్పుడు? మనస్సును జయిస్తే. ఒక అమ్మాయి కావాలన్నాడు, వాడే పోయాడు. అంటుంది ఆమె, పిచ్చివాడా, నీకు అందమైన అమ్మాయిలు లేరా లంకలో? లక్షల మంది ఉన్నారు, మరి వారందరికంటే గొప్పదా సీతమ్మ? వారందరికంటే అందగత్యనా? వారందరికంటే ఉత్తమ కులమా? పోనీ నాకంటే గొప్పదా? నీ పిచ్చి కానీ తొంతు మోహాన్ని నపుచ్చేసే. నచ్చడం అనేది మోహాన్ని బట్టి, నచ్చడం అంటేనే అజ్ఞానం, వేరే ముసరి ఇంకోటి ఏం లేదు. అందుకే వేదాంత సూత్రంలో శంకరాచార్య ఒక పుస్తకం రాశాడు, చాలామందికి బాగా తెలిసి ఉంటుంది, మనం చాలా విషయాలను చెప్పుకుంటాం ఆ గ్రంథాన్ని చూసుకుంటే. ఎంత బాగా చెప్తాడు స్వామి అంటే, ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక్కొక్క మృగం, ఒక్కొక్క జంతువు, ఒక్కొక్క ఇంద్రియంతో ఓడిపోతారు. కురంగా, మాతంగా, పతంగా, మీన, భృంగా, నరహ, పంచభిరంచిత సత్, వివేక చూడమని అంటాం గ్రంథం. లేడి ఉంది కురంగం, న్యాయంగా లేడిని ఆయుధంతో కొట్టి చంపకూడదు శాస్త్రం. నా కళంజం భక్షయే వేదవాక్యం. కళంజం అంటే విషములో ముంచిన బాణముతో చనిపోయిన మాంసం, లేడి మాంసం. కళంజము అంటే విషదిగ్ధ బాణహత మృగ మాంసం, దాన్ని తినకూడదు. కాబట్టి ఆయుధంతో లేడిని చంపకూడదు. మరి ఎలా చంపాలి? లేడిని చంపాలంటే, లేడికి సంగీతం అంటే చాలా ఇష్టం, అడవిలోకి వెళ్ళి గానా బజానా పెట్టాలి, వీణ, మృదంగం, ఏమిటో ఉంటాయి కదా, రకరకాల సంగీతాలు ముందర పెట్టుకొని ఓ 10 మంది 20 మంది కలిసి పాటలు పాడుతూ ఆటలాడుతూ వీణలు వాయిస్తూ మధురమైనటువంటి సంగీతాన్ని విని పరవశించి అన్నీ వచ్చి చుట్టూ చేరుతాయి గుంపు గుంపులుగా, చూసి ఆనందంగా కళ్ళు మూసుకొని తలకాయ ఊపుతుంటాయి. అవి పూర్తిగా పరమానందంలో పడినప్పుడు ఒక్కసారి ఈ గానం ఆపేసి బడబడబడాని మృదంగాన్ని వాయిస్తారు. ఆ ధ్వనికి గుండె పేరి చేస్తాయి. వినాలి అనేటువంటి ఒక తపన లేడిని చంపేస్తున్నాయి. అంటే శ్రోత్రేంద్రియము, దానిమీది ఆశ, ఆ అనుభవము లేడిని చంపుతున్నాయి. ఇక మాతంగం అంటే ఏనుగు. మనం ఏమును పట్టలేము న్యాయంగా. పడతామా? పట్టలేము. ఏం చేయాలి? పోనీ కొడదామా? కొట్టలేము. పెద్ద గోతి తీస్తారు, ఆ గోతి మీద ఆకులు అలములు తీయలు పై పైన వేస్తారు, దాని మీద ఒక ఆడ ఏనుగు బొమ్మను పెడతారు. ఆ ఆడ ఏనుగును తాకాలి అన్న ఒక ఆశతోటి ఇది వచ్చేస్తుంది, గోతిలో పడుతుంది. అర్థమైందా? ఏమర్థమైంది? మగవారు ఎలా గోతిలో పడతారో అర్థమైంది కదా. అంటే ఏమిటి? స్పరిశకు ఆశపడి ఏనుగు చిక్కినది, త్వగింద్రియానికి చిక్కిపోయినది. కురంగ, మాతంగ, పతంగ, మిడత దీపం యొక్క రూపాన్ని చూచి మాంసఖండం అనుకుని అందులో పడుతుంది. చూపు, కన్నులు మిడతను చంపుతున్నాయి. ఇక మీనముంది, చేప ఎలా పడతారు నీటిలో ఉన్నదాన్ని? దానికి ఏది బాగా ఇష్టమో ఆ మాంసఖండాన్ని గాలము అంటాం, ఒక చిన్న ఆయుధం సూది లాంటిది, దానికి కుచ్చి వదిలి పెడతారు. దాన్ని పట్టుకోబోయి ఇదే దానికి తగులుకుంటుంది, చనిపోతుంది. నాలుక మీది ఆశతో చేవపోతుంది. భృంగం, తుమ్మెద తెలుసు మీకు, మకరందం ఆశపడి పద్మంలోకి వచ్చి వాసన కోసం చస్తుంది తుమ్మెద. అర్థమైందే? చెవులతోటి చెవుల కోసం లేడి, స్పర్శ కోసం ఏనుగు, అలాగే కురంగ రూపం కోసం అంటే కనుల యొక్క వల్ల మిడత, నాలుక కోసం చేప, వాసన కోసం తుమ్మెద. ఇలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంద్రియం కోసం చస్తాయి. మనిషి చాలా గొప్పవాడు, అన్నింద్రియాల కోసం చస్తాడు. ఎంత గొప్పవాడండి, అర్థమైందా? అంటే మనకంటే అవే నయం, అవి ఒక ఇంద్రియంతోనే పోతాయి, మనకు ఐదు ఉన్నాయి. చక్కని మాట శంకరాచార్య రాశారు, కురంగ మాతంగ పతంగ మీన భృంగాహ నరహ పంచభిరంచిత స్యాత్. అంత గొప్పవాడండి మానవుడు. కాబట్టి ఇంద్రియాలను గెలిచిన వాడే అందరినీ గెలుస్తాడు. ఎవడు ఇంద్రియాలకు ఓడిపోతాడో వాడందరికీ ఓడిపోతాడు. రావణ, నీవింతకాలం ఇంద్రియాలను గెలిచావు, అన్ని లోకాలు గెలిచావు. ఇంతకాలం నీతో ఓడిపోయిన ఇంద్రియాలు పగబట్టి నిన్ను ఓడించాయి, చచ్చావు. అర్థమైందా? మరి ఇలాంటి ప్రక్రియ కావాలి అంటే అమ్మాయి ఏం చేసింది? నేను కూడా నీ వెంట వస్తాను అడవికి, రావాలి, పనుంది తారా. బాగా చెప్పాలనుకుంటే మనం మొదటి నుంచి జాగ్రత్తగా చూస్తే ముందొచ్చిన ఎవరు భూలోకానికి? రావణాసురుడు బాధ పెడుతున్నాడు, ఆడవాళ్లను చెరబడుతున్నాడు, లోకాలను పీడిస్తున్నాడు, దేవతలను ఇబ్బంది పెడుతున్నాడు, అందరూ వచ్చి మొత్తుకున్నారు. ఒక్కొక్క దేవత రావణాసురునికి ఎలాంటి సేవ చేశారో చెప్పారు. మనకు చక్కని గ్రంథం ఉంది, ఒక రామాయణం, ఇంకో రామాయణం, చెంపు రామాయణం అంటారు. దాన్ని ఎవరు రాశారు? భోజ మహారాజు. ఆ కాలం రాజులు కావ్యాలు రాసేవారు, మంచి పండితుడు, అందులో భోజరాజు చాలా గొప్ప పండితుడు. ఎంత గొప్ప పండితుడు అంటే, పండితుడు కవి కానివాడు నా రాజ్యంలో ఉండొద్దు అన్నాడు శాసనం. అయితే పండితుడు కావాలి, లేకుంటే కవి కావాలి. అంటే అర్థమేమిటి? జ్ఞానం లేనివాడు నా రాజ్యంలో ఉండొద్దు, శాసనం చేశాడు. మనకి ఇప్పటి కాలంలో జ్ఞానం ఉన్నవాడు ఉండొద్దు, కలియుగం కదా, ఏం చేస్తాం మనం. అయితే ఒక పండితుడు వచ్చాడు, అయ్యా నాకు ఆశ్రయం కావాలి, అన్నీ హౌస్ఫుల్ అన్నమాట. ఓ మంత్రిని పిలిచి, నాయన వెళ్ళు చూడు, ఎక్కడైనా జ్ఞానం లేనివాడు పండితుడు కానివాడు కవి కానివాడు ఉన్నాడేమో చూడు, ఉంటే వాడిని పంపించి వీరికి ఇల్లివు. వీళ్ళు వెతికి 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 ఒక ఇల్లు దొరికింది, వాడిని వెళ్ళగొట్టేశారు, అందులో వీళ్ళు ఉంచారు. వాడు వెళ్ళాడు, అయ్యా నన్ను వెళ్ళగొట్టారండి, ఎందుకురా, నేను కవిని కాదటండి, పండితుడిని కాదు, జ్ఞానం కూడా లేదు, మరి ఏముందిరా? కావ్యం కరోమి, ఇది చారుతరం కరోమి, యద్వా కరోమి అధభోగ్యతరం కరోమి. శ్లోకం చెప్పాడు, నేను కావ్యాలు రాస్తానండి, కొంచెం ప్రయత్నిస్తే మంచి కావ్యాలు రాస్తాను, కొందరు కోరితే జ్ఞానమిచ్చేటువంటి వేదాంత గ్రంథాలు రాస్తాను, మరి కాస్త కోరితే భగవంతుడు ఎలా చేరాలో చెప్తాను, ఇంకా కావాలంటే కవయామి వయామి. అంతేకాదు కవిత్వంలో పదాల నక్షరాలు ఎంత బాగా కూరుస్తానో, దారాలు కూర్చి అంత బాగా వస్త్రాలు నేస్తాను. ఇప్పుడు ఏం చేస్తావురా, యామి వెళ్ళిపోతున్నానండి, మీరు పొమ్మన్నారు కదా, ఇప్పుడు కవి అవునా కదా, ఇప్పుడు ఎవడా నిళ్ళగొట్టింది అంటే ఏం రావు నిళ్ళగొట్టాడండి, మోరు వాడిని ఎడగొట్టి ఆ ఇల్లు వానికి ఏమన్నాడు. పాండిత్యం లేకపోవటం తప్పు కాదు, పండితుణ్ణి గుర్తించకపోవటం తప్పు. పండితుణ్ణి పండితునిగా గుర్తించకుంటే కలిగే అనర్థాలు చాలా ఉన్నాయి. ఒక విద్వాంసుడు మహానుభావుడు 20 రోజులు రాజుగారి దర్శనం కోసం వెళ్ళాడు, భటులు తరిమి కొట్టారు, కానీ లోపలికి అది పక్కవాడు చూశాడు, ఇంకో పండితుడు, ఇప్పుడు పిచ్చివాడు ఉన్నట్టుంది, వీడికి లౌకికం తెలియదు, మహాపండితుడు ఏం లాభం, రావయ్య నా దగ్గర, తన ఇంటికి తీసుకొని పోయి మర్నాడు పొద్దున్నే చక్కగా ఒక మంచి శాలువా, 10 వేళ్లకు ఉంగరాలు, చెవులకు మకర కుండలాలు, మెడలో 4-10 హారాలు, కాళ్లకు పాకోళ్ళు, ఇప్పుడు పోవన్నారు ఆయన, పోవయ్యా వెళ్ళాడు. అందరూ అయ్యా అయ్యా నమస్కరించి పంపించారు. సరే రాజుగారు వచ్చారు, నాయన మహానుభావ రండి, ఏం చేయండి, అదేదో మాట్లాడి బహుమతులు ఇచ్చాను, అయ్యా రండి భోజనం చేద్దాం, భోజనం పెట్టారు. రాజుగారు బంగారు పళ్ళాలు లడ్డూలు తీసి తినవే తిను అని శాలువకు పెడుతున్నాడు, 2 హారాలకు పెడుతున్నాడు, 2 కుండలాలకు పెడుతున్నాడు. పిచ్చివాడవారా అవన్నీ పెడుతున్నావు, అలా ఎందుకు పెడుతున్నావు నువ్వు, ఏమైందయ్యా నీకు, అయ్యా ఇవి ఉంటేనే రానిచ్చారు లోపలికి, 20 రోజులైంది రావ దర్శనం చేసుకోవాలని, ఇవి లేవు కూడా అందరూ వెళ్ళగొట్టారు, ఇవి ఉంటే రానిచ్చారు, ఎవడు పండితుడు ఇప్పుడు. పండితుణ్ణి గుర్తించకపోవటం అనేది మహాపచారం, ధర్మశాస్త్రం. అలా పండితుణ్ణి గుర్తుమయ్యేది కూడా లక్ష్మీదేవి అని ఇందులో ఉదాహరణ చెప్తున్నాను. రామచంద్రుణ్ణి అంతగా తల్లి అడిగితే రాముడు ఒప్పుకోలేదు, మృగాలు ఉంటాయి, రాక్షసులు ఉంటారు, భయంకరంగా ఉంటుంది, ఎండలు వానలు చల్లనీళ్ళు స్నానం చేయాలి, ఏకరాత్రం భోజనం చేయాలి, కింద పడుకోవాలి బ్రహ్మచర్యంతో, ఇవన్నీ అయ్యే పనులు నువ్వు చేయలేవు, సుకుమారదేహివే వద్దు స్వామి, మీరు చెప్తే కాదంటానా, అలాగే అలాగే ఉంటాను రండి, కానీ నేను ఇలాగే ఉంటే నన్ను ఇక్కడ ఉంచి మీరు వెళితే ఈ మాట మా నాన్నగారికి తెలిస్తే అయ్యో నేను మా అమ్మాయిని అబ్బాయిలా ఉండే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశానా, రామజామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం, ఆకారం మాత్రం పురుషుడు స్వభావం మాత్రం స్త్రీ, అలాంటి వానికి ఇచ్చానా అనుకుంటాడండి, మరి వెళ్ళడిగా ఉంటానులేండి, వెళ్తాడా. 12 సంవత్సరాలు కాపురం చేసి భర్తతోటి నీవు మగవాడవా ఆడదానవా అని అడిగింది సీతమ్మ. ఎవరికి చెప్పుకోవాలి ఆయనే, ఏం చెప్పుకోవాలి రా అన్నాడు. అంత మాట అన్న తరువాత కూడా రామునితోటే సీతమ్మ 13 ఏళ్ళు ఉంది అడవిలో కలిసి ఇంచుమించు కదా. దాని తరువాత లక్ష్మణస్వామిని నీవు నా కోసం వచ్చావు, నా మీది ఆశతో వచ్చావు, 14 సంవత్సరాలలో ఏకాంతం దొరికే అవకాశం రాకపోతుందా అని వచ్చావు, నువ్వు ఒక్కడవే కాదు భరతునితో చెప్పి శత్రుఘ్నుడితో చెప్పి ముగ్గురు కలిసి ఆలోచించుకొని సంప్రదించుకొని వచ్చారు, నేను మాత్రం నీకు దక్కను, రాముడు లేన్నాడు అగ్నిలో దూకుతాను, ఇంత పరుషంగా మాట్లాడింది తల్లి. ఇలా లక్ష్మణస్వామితో మాట్లాడిన తరువాత ఎంతసేపు ఉందండి పంచవటిలో, ఆలోచించారా, రామచంద్రుణ్ణి అన్ని మాటలన్నా 13 ఏళ్ళు ఉంది, లక్ష్మణస్వామిని కొన్ని మాటలంటే 13 క్షణాల్లో పోయింది. ఏమిటి నీతి, నీ కోపం వస్తే భగవంతుడు నన్ను భక్తుల జోలికి మాత్రం వెళ్ళకు. భక్తుల దగ్గరికి వెళితే పరమాత్మ సహించడు, భార్యను కూడా. ఈ రహస్యం చాలామందికి తెలియక రావణ సంహారమైన తర్వాత సీతమ్మ వస్తే రాముడు, నాకు నీ మీద ఎలాంటి అభిధ్యానం లేదు, ఏదో భార్యవో కాబట్టి ధర్మం విడిపించాలి, విడిపించాను, రక్షించాను, ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నీ ఇష్టం, నీకు నచ్చిన వారిని ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, లక్ష్మణుణ్ణో భరతుణ్ణో శత్రుఘ్నుణ్ణో విభీషణుణ్ణో సుగ్రీవుణ్ణో యథేచ్ఛగా అన్ని దిక్కులు నీవే, నీ ఇష్టం అన్నాడు. ఈ మాట విన్న మనందరం ఏం చేశాం? ఎంత రాముడైనా మగబుద్ధి పోనిచ్చాడు కాదు, ఎటు పోతుంది అంటున్నాం కదా. ఈ మాట వింటే రాముడిది మగబుద్ధి అన్న వాళ్ళం, మరి సీతమ్మ లక్ష్మణస్వామి నా మాట అంటే ఆడబుద్ధి అన్నామండి. ఒకరన్నారా ఎవరన్నా? మరి ఇది ఎక్కడ న్యాయం అండి? లక్ష్మణస్వామి ఎలాంటి వాడండి? రామచంద్రుడు సుగ్రీవునితో స్నేహం చేసిన తర్వాత ఆ సుగ్రీవుడు సీతమ్మ వదిలిపెట్టిన నగలు తెచ్చిస్తాడు రాముడికి. అయ్యా రామ, సీతమ్మ వదిలిపెట్టింది అయ్యా పర్వతం మీద, ఎవరన్నా వస్తే చూపాలేమనేమో, నువ్వు వచ్చావు, ఇగో నగలు, ఇవి చూడు, ఇవి మీ సీతమ్మవేనా, నాకేం తెలుసు అంటే రాముడు చూచి కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి, కళ్ళ నిండా నీళ్ళుంటే మసక కనపడదు. లక్ష్మణ, నా కన్నీరు అడ్డం వస్తుందిరా, చూడు నీ వదినవేనా, నువ్వు గుర్తిస్తావు కదా. ఏమన్నాడు? నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురేతు అభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నగారు, సీతమ్మ భుజాభరణాలు నాకు తెలియవు, సీతమ్మ కర్ణాభరణాలు నాకు తెలియవు, పాదాభరణాలు మాత్రం బాగా గుర్తుపడతాను, రోజు దండం పెడతాను కదా. అంటే అమ్మ పాదాలను తప్ప పైభాగానికి దృష్టి పోనియని పరమ భక్తుడైన లక్ష్మణస్వామిని అన్ని మాటలంటే ఏ ఒక్కరైనా ఆడబుద్ధి పోనిచ్చింది కాదు అన్నారా? ఎందుకని లేదు? ఈ మాట సమాధానమే రాముడు చెప్పింది. ఆనాడు లక్ష్మణస్వామిని ఆమె ఏమందో అవే మాటలను రాముడు ఆమెతో అన్నాడు. ఆమెకు అర్థమైంది, తప్పు చేశాను, శిక్ష అనుభవించాలి. తప్పు మనం ఎవరి కోసం చేశామో, ఎవరి విషయం చేశామో వారే శిక్ష వేయాలి. అందుకే అందరున్న లక్ష్మణ చితి పేర్చు అంది. సుగ్రీవుడు అనొచ్చు కదా, హనుమంతుడు అనొచ్చు కదా, లక్ష్మణుడే పేర్చాలి. ఎందుకు? తప్పు అక్కడే చేసింది, ఆయన క్షమించాలి. ఇది మనకు పైన కనిపించే కథ. ఇదంతా ఏమిటి? ఏంటి అమ్మవారి వైభవం చెప్తున్నారు, రామాయణం చెప్తున్నారు ఏమిటి అనుకోవచ్చు కదా. మరి న్యాయంగా ఇదంతా ఎవరి వైభవం అండి? ఆలోచించారా? అడవికి పోతున్న రాముణ్ణి తన వెంట తీసుకొని పోకుంటే ఏమవుతుంది పని? ఎందుకు వచ్చాడు రాముడు? ఎందుకు వచ్చాడు సీతమ్మ? ఆలోచించండి. రావణాసురుడు బాధ పెడుతున్నాడు, వైకుంఠంలో వెళ్ళి మొత్తుకున్నారు. ఆ చెంపు రామాయణ గ్రంథంలో చంద్రుడు రావణాసురునికి ఎలాంటి సేవలు చేస్తున్నాడో చెప్పాడు. చక్కని గ్రంథం, చదివితే ఆనందంగా ఉంటుంది. అయితే కొంచెం అర్థం కాదు, సంస్కృతం కదా. అందులో కూడా భోజుడు మహా పండితుడు, మంచి కవి. ఏష మృగాం కోపి, మృగాంక అంటే చంద్రుడు, లేడి గుర్తుంది కదా. ఏష మృగాం కోపి మృగయాయాస పరిశ్రాంతి విశ్రాంత్యై నమజ్జన పరివృతే మజ్జన గృహాభిముఖే దశముఖే. ఏం చెప్తున్నాడు? రావణాసురుడు వేటకు వెళ్ళి వేటాడి బాగా అలిసిపోయి ఒళ్ళంతా చెమటబట్టి స్నానం చెయ్యాలి అనుకుంటాడు. అనుకొని స్నానశాలకు వెళతాడు. ఎలా ఉందండి స్నానశాల? మనలాగా ఆ మహానుభావుడు ఏదో కూల్ వాటరో హాట్ వాటరో చెమటబడుతుంది ఒళ్ళంతా, చల్లని నీళ్లు కావాలి. ఎలా చల్లని నీళ్ళు? ఆ పని మా చంద్రుడు చేయాలి. ఏం చేయాలి? తత్రత్య విచిత్రతర శాతకుంభ స్తంభాగ్ర ప్రత్యగ్ర ప్రత్యుప్త స్ఫటిక శిలా సాలభంజిక పుంజ కరతల కలిజోమయ కలశముఖాత్. దానికి ఏమర్థమవుతుంది? ఏం కాదు కదా. తత్రత్య విచిత్రతర, తత్రత్య అంటే స్నానశాలలో ఉన్నటువంటి, విచిత్రతర శాతకుంభ స్తంభాగ్ర, అందమైన బంగారు స్తంభాలు ఉంటాయి స్నానశాలలో, పిల్లర్సు. ఆ స్తంభాల మీద ప్రత్యగ్ర ప్రత్యుప్త స్ఫటిక శిలా సాలభంజికలు, ఆ స్తంభాల పైభాగంలో స్ఫటికమణులు తీసినటువంటి బొమ్మలు ఉంటాయి, ఆ ఆడవారి బొమ్మలు. ఆ బొమ్మల చేతిలో ప్రత్యగ్ర ప్రత్యుప్త కరతల కలిత నిజ ఉపలమయాత్, వారి చేతిలో కలశాలు ఉంటాయి. ఏం కలశాలు? నిజ ఉపలమలు అంటే చంద్రకాంత మణులు పొదిగిన కలశాలు. బంగారు స్తంభాల మీద స్ఫటిక మణులతో ఏర్పరిచిన బొమ్మల చేతిలో చంద్రకాంత మణులు పొదిగిన కలశాలు ఉంటాయి. చంద్రకాంత మణులు అంటే తెలుసా? చంద్రకిరణాలు పడితే కరిగి నీరు ప్రవహిస్తుంది, నీరు కారుతుంది. అలా బొమ్మల చేతిలో ఉన్న చంద్రకాంత మణుల కలశాల మీద ఈ చంద్రుడు వచ్చి తన కిరణాలు పడేయాలట. పడేస్తే ఆ మణులు కరిగి చల్లటి నీరు స్నానం చేస్తాడట. అర్థమైందే? అది మావాణి గతి. అలా చేస్తే స్నానం చేసి బాగున్నావురా చంద్ర, మంచిగా చేశావు అని కొంచెం దయతో చూస్తాడు వాడు. అవిచ్ఛిన్నధారాం అంబుధారాం నిజకరాభిమర్శాద్ ఆసాదయన్ తస్య ప్రసాద పిశునానాం సునాశీర చిరకాంక్షితానాం విజది విజ వీక్షణానాం క్షణమాత్రం పాత్రం భవతి. ఇంద్రుడు కోరుకుంటాడు మీరు ఇలా చూస్తే బాగుంటుంది, అది చంద్రుడికి పోతున్నాయి. ఇలా మా గతి ఏమిటయ్యా? వస్తాను పదరా అన్నాడు. లక్ష్మీదేవి, స్వామి వాళ్ళంతా బాధపడుతున్నారు కదా, పోదామా? పోదాముండు అన్నాడు. ఇలా మీరు రారు, నేను వెళుతున్నాను. ముందు ఆమె బయలుదేరింది. ఆమె బయలుదేరి ఒక మహారాజు కుమార్తె అయింది, పద్మాక్షుడు అని. ఆమెను పద్మజ అంటాం. అక్కడికి రావణాసురుడు వచ్చి ఆమెను నిర్బంధించబోతే అక్కడ అంతర్ధానమై వేదవతిగా అవతరించింది. ఆ తల్లి వేదవతి. ఆమెను స్పృశిస్తే ఆమె తనను తాను దహింపచేసుకొని భస్మమైంది అని సంగ్రహంగా చెప్తున్నాను. ఆ భస్మాన్ని కూడా తీసుకొని రావణాసురుడు లంకకొచ్చాడు. విచిత్రతర వీక్షణై ద్యుతిమత మహానందనై, చెప్తా చక్కని శ్లోకం. ఆ భస్మం ఎంత గొప్పదంటే ఎవరు చూస్తే వారికి ఏమి మనసులో ఉందో అది కనబడుతుంది. గురువుగారు చూశారు, రావణాసుని గురువుగారు చూస్తే మహాకాళీలా కనపడింది భయంకరంగా. వాడి తమ్ముడు కుంభకర్ణుడు చూశాడు, మహాభూతంలా కనపడింది. విభీషణుడు చూశాడు, మహాలక్ష్మిలా కనపడింది. ఇంకొకరు ఇలా మారిపోయారు, ఇదేదో విచిత్రంగా ఉంది, వద్దు దీన్ని వదిలిపెట్టండి. మండోదరి చూస్తే పచ్చిపాపలా కనపడింది, చిన్నపిల్ల. పాపం తీసుకొని వచ్చి బూడిదంటావా? పాపం మీద నీ బుద్ధి ఏమిటిరా, ఇంత ఇంత విచిత్రంగా ఉంది నీది. ఈమె వద్దు, పంపించండి. అమాంతం ఆ పేటికను తీసుకొని వెళ్ళి సముద్రం అవతల ఒక తోటలో పాతి పెట్టారు. ఎవరిదా తోట? జనక మహారాజుది. అక్కడ ఈయన యజ్ఞానికి దున్నాడు, పెట్టి దొరికింది, పాప దొరికింది. ఇప్పుడు ఆమె ఏమైంది? సీత అయింది. ఇంతకుముందు ఏమైంది? వేదవతి. అంతకుముందు ఏమైంది? పద్మజ. మరి అంతకుముందు ఎవరు ఆమె? లక్ష్మీదేవి కదా. లక్ష్మీ పద్మజ, ఆమె వేదవతి, ఆమె సీత. ముందు ఎవరు వచ్చారు? ఆమె వచ్చింది. ఇందులోని ఈ రహస్యాన్ని తెలుసుకోక చాలామంది రాముని కంటే సీత పెద్దది అని అర్థం ఉందా అండి? సీత అనే పేరు ఎవరికి? ఈ పాపమే కదా. ఆమె ఎప్పుడు పుట్టింది? ముందా తర్వాత? రాముడు కంటే ముందా, రాముడు తర్వాత? సీతగా పేరు పొందిన తల్లి రాముడి చిన్నదే. అయ్యో వేదవతి పెద్దది కదండి, మరి లక్ష్మి పెద్దదా? లక్ష్మి వయస్సు ఎంత, నారాయణ వయస్సు ఎంత, ఎవడు చెప్పాలి? వారికి వయస్సును కొలవాలంటే ఏం కావాలి? పుట్టుక మరణము కావాలి. ఆ రెండు వారికి లేవు కదా. నా జన్మన నాపి మృత్యా, పుట్టుక మరణము లేని వారికి వయస్సు ఏమిటండి? కాబట్టి వారికి లేని వయస్సు వారు పుడితే చెప్పాలి మనం, అంతే కదా. అలా అయినప్పుడు మరి వారు పుట్టింది అంటే ముందు రాముడు పుట్టాడు, తర్వాత సీతమ్మ పుట్టింది, తనే చెప్తుంది. అష్టాదశి వర్షాన్ని మమ రావణ కథ్యతే, మమ జన్మని కథ్యతే. మమ భర్త మహాభావ పంచవింశతి వార్షిక. అడుగుతాడు రావణాసురుడు, నీ వయస్సు ఎంత, నీ భర్త వయస్సు ఎంత, నువ్వెందుకు వచ్చావు అరణ్యంలోకి అంటే ఏం చెప్తుంది? అష్టాదశి వర్షాన్ని మమ జన్మని గణ్యతే, నేను పుట్టినప్పటి నుంచి లెక్క పెడితే నా వయస్సు 18. ఏం మాట అది, అర్థమైందా? ఇదేం చెప్పడమండి, నేను పుట్టినప్పటి నుంచి లెక్క పెడితే 18 అంటే ఏంటి? మీరు దేన్ని చూడాలి? ఈ పుట్టుకనే. అలాగే మా భర్త మహాతేజ పంచవింశతి వార్షిక, నా వయస్సు 18, నా భర్త వయస్సు 25. నమ్ముదామండి దీన్ని, కథ వినండి. ఎందుకంటే 12 సంవత్సరాలు సీతమ్మ అయోధ్యలో పెళ్ళైనాక ఉంది, తనే చెప్పింది. సమా ద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజాన మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని తతస్త్రయోదశే వర్షే. 12 ఏళ్ళు అయోధ్యలో ఉంది పెళ్ళైన తర్వాత. రాముడు అడవికి వచ్చేసింది, అరణ్యంలో 13 ఏళ్ళు ఉంది. 13 ఏళ్ళు రావణాసురుడు వచ్చాడు చివరి కదా. ఎన్ని 12 13 25? అంతకుముందే పుట్టాలి కదా, పెళ్లి కంటే ముందే. అదో 6 7 అంటే 32 ఏళ్ళు కావాలి. 32 ఏళ్ళు ఉన్న సీతమ్మ నా వయస్సు 18 ఎందుకు చెప్పింది అంటే, ఆడవాళ్ళు ఎప్పుడూ వయస్సు నిజం చెప్పారు, అన్ని అబద్ధాలే చెప్తారు, అదే గుణం ఆమెకు వచ్చింది, ఒక మాట తప్పించుకుంటారు. కానీ పోని ఆయన తప్పు, మరి రాముడిది? రాముడు 25 అరణ్యానికి వచ్చే 13, పెళ్ళై 12 25, మంతకుముందు పుట్టలేదా? అవో 12 16 న్యాయంగా 12 అనుకుందాం. 12 12 13 ఎన్నయ్యాయి? 37. రాముని వయస్సు 37, మరి సీతమ్మ వయస్సు 25 కదా. మరి ఇంత అబద్ధం ఆడిందా? అబద్ధం వాల్మీకి ఆడా, సీతమ్మ ఆడిందా? మనకు అర్థం కావాలి. మమ జన్మని గణ్యతే, నా పుట్టుకలో 18 ఏళ్ళు, నేను పుట్టానటానికి 18 ఏళ్ళు. అదేమిటి మధ్యన చమత్కారం? ఏమిటంటే అయోధ్యలో చేరిన తరువాత వివాహం, భర్త దగ్గరికి కాపురానికి రావటం, భర్తతో కలిసి ఉండటం, భర్తను ప్రబోధించి అరణ్యానికి పంపటం, ఇవన్నీ జాగ్రత్తగా మనం లెక్క పెడితే అమ్మవారు పుట్టినది ఎందుకు? అధర్మాన్ని నశింపచేయటానికి, రావణాసురుణ్ణి రటతులను వధింపచేయటానికి కదా. మరి అయినప్పుడు ఎప్పటినుంచైతే రావణాసురుణ్ణి రటతులను చంపటానికి కావలసిన ప్రయత్నం సీతమ్మ మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఆమె పుట్టినట్టు లెక్క. అందుకే నా పుట్టుక మమ జన్మని ఆ మాట అన్నది సీతమ్మ. నేను పుట్టినట్టు గణించినట్టే నా వయస్సు 18. ఎప్పుడా పనిచేసిందమ్మా? ఋషులందరూ రామచంద్రుణ్ణి శరణు వేడితే ఋషులకు రాముడు అభయం ఇచ్చాడు, నేను అందరినీ సంహరిస్తాను రాక్షసులను, మీకు బాధ లేదు, ఇచ్చి వెళ్ళారు, వచ్చేశారు. అయితే సీతమ్మ విని ఏం పని అయ్యా ఇది, వాళ్లతో మనకేం పని, దాడసులు మనమేమన్నారు, వాళ్ళని మనం ఎందుకు అనాలి, వచ్చాము ఏదో అడవిలో నాలుగు రోజులు ఉందాము, కళ్ళు మూసుకుందాం పోదాం, మన రాజ్యం మనకుంటుంది, వాళ్ళతో మనకెందుకయ్యా. నీవు వానప్రస్థునిగా వచ్చావు, తపస్విగా వచ్చావు, తల్లిదండ్రి కోక తీరడానికి వచ్చావు, వనవాసంలో ఉండు, ఇంటికి వెళ్ళు, ఈ చంపడం ఎందుకు, ఈ గోలెందుకు. నాకు అప్పుడే అనుమానం వచ్చేసింది, అరణ్యవాసానికి బయలుదేరి అస్త్రాలు ఎందుకయ్యా నీకు, ధనువు బాణాలు ఖడ్గాలు బల్యాలు డాళ్ళు విన్ని తీసుకొని వచ్చాడు అడవికి, అంత బరువు వస్త్రాలు ఇంతే వాళ్ళ దగ్గర ఉన్నాయి. నాకు అప్పుడే అనుమానం వచ్చేసింది, ఎందుకంటే అగ్ని సంయోగవతి హేతు శస్త్ర సంయోగ ఇష్యతే, దగ్గర ఆయుధం ఉంటే నిప్పు ఉన్నట్టే, నిప్పుంటే కాల్చక మానదు, ఆయుధం ఉంటే ప్రయోగించకుండా ఉండలేము. స్త్రీ వ్యామోహం కంటే పెద్ద వ్యామోహం ఆయుధ వ్యామోహం. ఓ చిన్న కథ చెప్తాను స్వామి వినండి. ఒక మహర్షి ఉండేవాడు సత్వనిధి అని, మహాతపస్సంపన్నుడు. అతని తపస్సును భంగం చెయ్యాలని ఇంద్రుడు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వీరందరినీ పంపాడు. వారు ఒక 24 సంవత్సరాలు ఋషిముందర నాట్యము గానము ఎన్నో చేశారు, వాడు లొంగలేదు. వాడు వచ్చి, స్వామి మా వల్ల కాదు, అతను మహానుభావుడు, అతన్ని మేమేం చేయలేము, క్షమించండి, సరే నేను వెళతానన్నాడు ఇంద్రుడు. వాడు నవ్వారు, పిచ్చివాడ మేము పోతే కాకుండా నిలబోయి ఏం చేస్తాడు. రాజైన వాడు ఒక రహస్యం గమనించాలి, సేవకులతో పరిచారకులతో చెప్పి వారితో పని చేయిస్తున్నాడంటే ఎప్పుడూ వారితో పని చేయించేవాడే రాజు కాదు. ఒకవేళ తాను చెప్పిన పని వారు చేయలేకుంటే ఆ పని తాను చేసి చూపెట్టాలి, అయితేనే రాజు. మీరుంది చేయడానికి, నేనుంది చూడడానికి అంటే వాడు రాజు కాదు, వాడు చేయాలి. ఇంద్రుడు బయలుదేరాడు, చూస్తున్నాడు వీడేం చేస్తాడు, చూస్తున్నారు. వాడు ఆశ్రమానికి పోయాడు, ఓ భటుని వేషంలో వెళ్ళాడు, రెండు కత్తులు తీసుకొని వెళ్ళాడు. పెద్దయి ఏమంటే కరవాల మీద అంటారు, పెద్ద పెద్ద కత్తులు. వెళ్ళి, మహానుభావ నమస్కారం, ఆ నాయన చెప్పు, ఈ పక్కనే ఒక ఊరుంది మా అత్తగారి ఉన్నది, నేను కొత్తగా పెళ్ళయింది వెళుతున్నాను, కొత్తగా పెళ్ళైన వారు అత్తగారింటికి ఆయుధాలు తీసుకొని పోకూడదట పెద్దలు చెప్పారు, నాకేమో ఈ ఆయుధాలు సాక్షాత్తు ఒక దేవత ఇచ్చాడు, వీటిని కింద పెట్టొద్దు అన్నాడు. కింద పెట్టుదని వాడన్నాడు, తీసుకోవద్దని వీడన్నారు. నాకైతే ఏమిటి, 2 రోజుల్లో వస్తాను, ఈ 2 రోజులు మీ దగ్గర పెట్టుకోండి, దయచేసి కింద మాత్రం పెట్టకండి, వాటి శక్తి పోతుంది, క్షమించండి, కరుణించండి. సరే పోరాతే కింద పెట్టదు, ఆ నేనే పట్టుకుంటే ఇచ్చాడు వెళ్ళిపోయాడు. వాడు వస్తాడా, ఇవి పట్టుకొని తిరగాలి, తపస్సు చేస్తున్నా మీద పెట్టుకోవాలి, అడవికి పోయాడు పట్టుకొని పోవాలి, సమయంలో తెంపు తీసుకోవాలంటే పట్టుకొని పోవాలి, దర్భలు కోయాలి పట్టుకొని పోవాలి. ఇలా పట్టుకొని పోతుంటే ఆ కత్తి వదలది, ఆ కత్తులు తగిలి దర్భలు ఇన్ని వచ్చాయి కిందికి, క్రంప సమీసాలు ఇలా తగిలితే ఇన్ని వచ్చాయి. ఇదేదో బాగున్నట్టుందే ఈ చేతులు, ఎందుకు వెళ్ళటం మొదలుపెట్టాడు, కొట్టడం సమీసాలను ఇలా కోయటం మొదలుపెట్టాడు. అలా కోస్తూ ఉంటే ఓ పాము వచ్చింది ఇలా అన్నాడు, ఓ పూలు వచ్చింది ఇలా అన్నాడు, మొదలైంది తపస్సు పోయింది, వెళ్ళ మొదలుపెట్టాడు. మరి స్త్రీ సౌందర్యం గొప్పదా ఆయుధం గొప్పదా కదా. అలా అంతటి మహర్షి ఆయుధం చేతిలో ఉంటే వారికి లొంగాడు, మనకెందుకయ్యా ఈ ఆయుధాలు. ప్రపంచంలో 3 వ్యసనాలు ఉంటాయి మానవులకు, మిథ్యావాక్యం, అబద్ధమాడుట, పరదారాభిగమనం, పరస్త్రీలను కాంక్షించుట, 3వది వినావైరేణ రౌద్రత, శత్రుత్వం లేకుండా హింసించటం. ఈ 3 దోషాలు నీకు అబద్ధం ఆడవు, మాకు తెలుసు అబద్ధం ఆడు, ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నావు, అక్కడే ఉండేవాళ్ళం కదా. పరస్త్రీ వ్యామోహం నీకు లేదు, నేనే సాక్ష్యం. ఇప్పుడు 3వది వచ్చిందయ్యా, ఎలాంటి కారణం లేకుండా, ఎలాంటి శత్రుత్వం లేకుండా నీ వాళ్ళను చంపుతానంటున్నావు, ఈ ధర్మమా? స్త్రీ చాపలాత్ ఏతత్ ఉదాహృతం మే ధర్మంచ వక్తుం తవక సమర్థ విచార్య బుద్ధ్యాచ సహానుజేన ఎదో తత్కురు మాచిరస్వ. ఏదో స్త్రీని కాబట్టి, నీకు ప్రియురాలను భార్యను కాబట్టి, నీ క్షేమం కోరేదాన్ని కాబట్టి చాపల్యంతో తోచిన మాటలు చెప్పాను, విన్నావు కదా, నీ తమ్ముడితో కలిసి ఆలోచించి నచ్చిన పని చెయ్యి. ప్రేమ వారించినట్ట చేయమన్నట్ట. ఏం చెప్పినట్టండి, రాక్షస వధను చేయమని చెప్పిందా వద్దని చెప్పిందా? పైకి చూస్తే వద్దు అంది కదా. గమనించండి, ప్రతిదీ మొత్తం రామకథను వెనక ఉండి నడిపించింది అమ్మే. రామాయణం అంటే సీతాయాశ్చరితమే, అమ్మవారి వైభవమే, పుట్టిన దగ్గర నుంచి. అంత మాట అనకుంటే మనం చెప్పుకుంటాం, అంత మాట అనకుంటే రాముడు తీసుకొని పోడు కదా. అలాగే ఇక్కడ అడవిలో ఈ మాట చెప్పకుంటే, రామునికి ఈ మాట చెప్పకుంటే సంహారం కాదు. ఏం చెప్పింది సీతమ్మ? శత్రుత్వం లేకుండా ఎందుకు హింసిస్తావు అంది. అంటే ఏమర్థం? శత్రుత్వాన్ని కల్పించుకొని చంపుకొని. ఆడవారి మాటలు ఎలా ఉంటాయి? ఏమీ చేయొద్దు అంటారు, అంటే అన్నీ చెయ్యని అర్థం. పవమే అది. కాబట్టి శత్రుత్వం లేకుండా వధించకు అంటే ఏమర్థం? శత్రుత్వం కల్పించుకొని వధించు. గమనించండి, రామాయణం మొత్తం అమ్మవారి వైభవము, అమ్మ వైభవము. రామాయణంలో ప్రతి సన్నివేశం మార్పుకు కారణం ఎవరు? మగవారా ఆడవారా? అమ్మనాన్న పక్కకు పెట్టండి, ఎవరు కారణం? అయోధ్యలో హాయిగా ఉండేటు, ఎందుకంటే మన శాస్త్రంలో ప్రతి స్త్రీ లక్ష్మీ స్వరూపమే, దాన్ని ఎవరు కాదనలేదు, అబద్ధం కాదు. సరే, మన మన కర్మ. ఒక వాక్యం చెప్తాడు, కృతేతు రేణుకా శక్తి. కృతయుగంలో ఎవరు శక్తి? రేణుకాదేవి. త్రేతాయాం జనకాత్మజ, త్రేతాయుగంలో సీతమ్మ. ద్వాపరే ద్రౌపదీ శక్తి, ద్వాపర యుగంలో ద్రౌపదీ శక్తి. కలవు శక్తి గృహే గృహే, కలియుగంలో ప్రతి ఇంట్లో శక్తి ఉందన్నారు. లక్ష్మీ స్వరూపమే, అనుమానం ఏం లేదు. కాబట్టి మీకు రామాయణంలో ప్రతి సన్నివేశం స్త్రీయే కారణం. రేపు రామవతారం జరుగుతుంది అంటే వాల్మీకి ఎంత మహాకవి, ఎంత మహానుభావుడు అంటే వాల్మీకి ఇంత భావాన్ని ఒక చిన్న మాటతో అంటాడు. అందుకే చెప్పేది సంస్కృతాన్ని నేర్చుకోవాలి, సంస్కృతాన్ని చదవాలి, అర్థం తెలియటం, కథ వినటం, కథలోని సారం తెలుసుకోవడం కాదు. ఆ పదం మనం అనుభవిస్తే ఉండే ఆనందం, జిలేబీ తీయగా ఉండి చెప్తే ఆనందం అవుతుందా, తింటే వస్తుందా? నాలుగు మీద చేసుకోవాలి కదా. పదం యొక్క స్వారస్యం తెలవాలి. మందర పట్టాభిషేకం రేపు అనగా ఆ సాయంత్రం మందర జ్ఞాతి దాసి యతో జాత కైకేయ్యాస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్చయా. మనకు చెప్పాం ఒకసారి, మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటాను, అయినా తత్వం కాబట్టి చెప్పుకోవచ్చు. మందర డాబా పైభాగానికి ఎక్కింది. ఎందుకు ఎక్కింది? ఎదురుచ్చయ అంటే ఏమిటి? భగవానుని సంకల్పంతో, పరమాత్మ సంకల్పంతో దాసి పైకి, భవనం పైన ఎక్కినది. అదేమిటి అంటే, ఆ రోజు సాయంత్రం మందర భవనం పైకి ఎక్కకుండా ఉండి ఉంటే ఏం జరిగేది? భవనం పైకి ఎక్కి కౌసల్య ఇంటి ముందర ఉత్సవాన్ని చూచి ఆమె దానాలు చేస్తుంది, ధర్మాలు చేస్తున్నది, కానుకలు ఇస్తూ ఉంది, హోమాలు పూజలు, జనాలంతా గుంపు గుంపులు, కోలాహలాలు, ఏం జరుగుతుంది అక్కడ? వ్రతం చేస్తున్నారా అంటే పిచ్చిదానా, రేపు రామ పట్టాభిషేకం చేస్తున్నారు. పట్టాభిషేకం చేస్తున్నారా? చేస్తున్నారా, నేనుండగా చేస్తారా అంటూ బయలుదేరి. అర్థమైందే? మరి భవనంపైకి ఆ క్షణకాలం ఆమె అధిరోహించి ఉండకుంటే అభిషేకం అవుతుంది రాముడు చెల్లారి. అయోధ్యలో ఉంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. రావణ వద్ద దున్న ఆమె చెప్పినది కైక. మళ్ళీ రెండో భాగం, ఎదురుచ్ఛా అనే మాటను మొత్తం రామాయణంలో వాల్మీకి 6 సార్లే వాడాడు ఒక్క పదాన్ని. అంటే ఎక్కడ మానవ ప్రయత్నంతో కాని పని పరమాత్మే స్వయంగా దగ్గరుండి చేయించాల్సి చూడని ఆ మాట వాడాడు. ఇప్పుడు చెప్పున్నాం, మందర ఇలా చేయకుంటే రామాయణం లేదు, కైక అలా చేయకుంటే రామాయణం లేదు. ఇవన్నీ బాగున్నాయి, జరిగాయి, అడవికి వచ్చారు, పంచవటికి వచ్చారు, పంచవటిలో వేంచేసి ఉన్నారు. సుపర్ణక రాకుంటే ఏమిటండి గతి? 14 ఏళ్ళు కదా, 13 ఏళ్ళు గడిచాయి ఒక ఏడాదే కదా, అందులో 2 ఏళ్ళు గడిచాయి 10 నెలలు. సుపర్ణకే వచ్చి రామచంద్రుణ్ణి మహానుభావుణ్ణి వరించింది ఆమె. కథ మీకు తెలుసు, ముక్కు చెవులకు వస్తే పెద్ద యుద్ధం. ఎందుకు ఈ ముక్కు చెవులు కోయాలి? సుపర్ణకి ఎందుకు రావాలి? సీతమ్మ ఏం చెప్పింది? శత్రుత్వాన్ని కల్పించుకుంటేనే, శత్రుత్వం ఉంటేనే చంపాలి అంది. రాక్షసులను నీకు నీవుగా వెళ్ళి చంపొద్దు, వారితో నీకు శత్రుత్వం ఏర్పడితేనే చంపాలి. ఇప్పుడు ఈ ప్రక్రియ ఏంటి? అర్థమైందే? మందర చెప్పిన దానివల్ల అడవికి వస్తే అడవిలో దుష్ట సంహారం కోసం శత్రుత్వం కావాలి, దానికోసం మందర శూర్పణక వచ్చింది. ఆమె ముక్కు చెవులకు వస్తే రాక్షసులు అందరూ వచ్చారు. శత్రుత్వం వచ్చిందా లేదా? మా రావణాసురుని చెల్లెలు అంటే మా చెల్లెలు, మా చెల్లెలను ఇలా చేస్తావా నీవు, నువ్వు నాకు శత్రువు అంటాడు కరుడు. సీత విన్నావా? చమత్కారం గమనించాలి, 14,000 మంది రాక్షసులు వస్తే లక్ష్మణస్వామి అంటాడు, అన్న నీకెందుకు ఈ గోల, చాలా చిన్నవాళ్ళు వీళ్ళు, నీ దాకా రావాలా ఈ పనికి, కాబట్టి నీవు హాయిగా సీతమ్మను తీసుకొని ఆ గుహలో కూర్చో కాసేపు, వీళ్ళని చంపేస్తాను. ఎంత వీళ్ళను ఏమన్నాడు రాముడు? నేనే అహమేవ ఏతాను హంతుమిచ్చామి, నేనే వీరిని చంపాలనుకుంటున్నాను, నీవు వదినని తీసుకుని గుహలోకి వెళ్ళు, నా పాదాల మీద ఒట్టు. ఒట్టెందుకండి ఈ మాత్రానికి? గట్టిగా చెప్పాడు రాముడు. ఏమిటి కారణం? నిజంగా లక్ష్మణస్వామి మాట విని రాముడు సీతమ్మను తీసుకొని గుహలో కూర్చుంటే లక్ష్మణుడే అందరినీ చంపితే ఏమవుతుంది? అయోధ్య సీతమ్మ ఏమన్నవాడు నిజమవుతుంది కదా. అయోధ్యలో ఏముంది? మగవేషంలో ఉన్న ఆడదానవు ఉన్నారు కదా, మరి ఆమె పోయి గుహలో ఈనాడు కూర్చుంటే పోయి సీతమ్మడి, ఇద్దరు ఒకటే కదా. ఆమె చెప్పిన మాట నిజం కాకూడదని తాను వెళ్ళాడు, తాను సంహరించాడు. ఇక్కడ మనకి వృత్తాంతాన్ని వాల్మీకి అద్భుతంగా వర్ణిస్తాడు. జాగ్రత్త కథ వింటే, సంహారం చేసిన తర్వాత రాముడు వచ్చాడు ఆ గుహ ముందరికి. ఆకాశంలో పుష్పవర్షం కురిసింది, దుందుబిత్తనాలు మొగ్గాయి, సీతారక్ష్మణులు బయటకు వచ్చారు. తన్ దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషస్వజే. రామాయణం ప్రత్యేక సాధన చెప్పుకున్నా జ్ఞాపకం అనుకుంటాను. రామాయణంలో మంత్రం చెప్పాలి అనుకున్నప్పుడు వాల్మీకి తకారంతో మొదలు పెడతాడు శ్లోకాన్ని. చాలాసార్లు చెప్పాను, రామాయణ ప్రారంభం కూడా తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం తకారంతో మొదలైంది. సుందరకాండ కూడా తతో రావణ నీతాయా సీతాయా శత్రు కలిసిన, ఎక్కడెక్కడ మంత్రం ఉందో, ఎక్కడెక్కడ తత్వం ఉందో అక్కడ తకారంతో మొదలవుతుంది. సుందరకాండ ప్రారంభం తకారంతో, సమాప్తి తకారంతో. తతోమయా వాక్భి అదీన భాషిణ శివాభి ఇష్టాభి అభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభి పీడిత. సుందరకాండ ఆది తకారమే చివరి తకారం. ఇలా ఎక్కడెక్కడ మంత్రం ఉందో, ఎక్కడ మనం జపించాలో, ఎక్కడ తత్వం ఉందో అలా చెప్పాలన్నప్పుడు తకారం వాడుతాడు. ఇది అలాంటిది. తందృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూవ హృష్టా వైదేహి భర్తారం పరిషత్వజే. సీతమ్మ రాముణ్ణి చూచింది, గమనించండి, ఎలాంటి వాణ్ణి? సుపుష్పిత ఇవ కిం సుఖ అంటాడు వాల్మీకి. 14,000 మందితో యుద్ధం చేస్తే మరి రాముడికి ఒంటి మీద గాయాలేం కాలేదా? ఇప్పటి సినిమాల్లో కావు, హీరో అంటే ఎన్నిసార్లు ఎంత వచ్చినా ఎంతైనా కొడతాడు, కానీ చొక్కా నలగదు, జుట్టు జరగదు, చెమట పట్టదు హీరో. ఇదేం కదండి యుద్ధం దెబ్బతారా? రాముడికి శిరస్సు నుండి పాదాల దాకా గాయం రక్త సిక్తమైంది, ఎర్రబారాడు రాముడు. అలాంటి వాడిని చూచింది సీతమ్మ. తన దృష్ట్వా శత్రుహంతారం, శత్రువులను చంపింది. చంపారు కదా రాముడు, చంపితే ఎవరికి ఎవరికి లాభమాట? మహర్షీణాం సుఖావహం ఇప్పుడు అంది అన్నమాట వాల్మీకి. రాముడు శత్రు సంహారం చేస్తే ఆనందం కలిగింది మహర్షులకు, అంతే వచ్చింది అందుకు ఇదేనే. చుట్టూ ఋషులు ఉన్నారు, 92,000 మంది శిష్యులు చుట్టూ, ఋషులు చుట్టూ ఉన్నారు, రాముడిని చూస్తున్నారు మా కార్యం చేశామని. పైన ఆకాశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, ఇంకా సిద్ధులు యక్షులు గంధర్వులు కిందలో అంత నిండిపోయారు. ఓహో, ఆనందం కలిగించావా వాళ్ళందరికీ, క్షేమంగా వచ్చావు కదా, నాకానందం. బహూవ హృష్టా వైదేహి, సీతమ్మ సంతోషించింది. సంతోషిస్తే ఏంటి? ప్రియురాలు సంతోషిస్తే ప్రియునికి బహుమానం ఏమిస్తుంది? భర్తారం పరిషస్వజే, తన భర్తను గట్టిగా కౌగలించుకుంది. అనగానే మనందరం ఏ ఏం కదండి ఇది, ఎంత భార్య అయితే మాత్రం, ఎంత ప్రియు అయితే మాత్రం, ఇంతమంది చూస్తూ ఉండగా ఇక్కడ ఋషులు అక్కడ దేవతలు కిన్నరులు కెంపురుషులు ఇలా కౌగలించుకుంటుందా? ఏం కదండి ఇది, మనకి ఇంతే తెలుసు. ఏమిటయ్యా ఇది అంటే, బభూవ హృష్టా వైదేహి సంతోషించి ఆలింగనం చేసుకుంది, మహర్షులకు ఆనందం కలిగించాడు కాబట్టి. ఇందులో ఏముంది? ఏమీ లేదు. కానీ తన తప్పు తాను తెలుసుకుంది. ఇంతటి మహావీరుణ్ణి పట్టుకొని ఆడది అంటే తప్పు చేశాను కదా. స్వామి తప్పు, నీవు స్త్రీవి కాదు పురుషోత్తముడవే, నీవు మగవాడవే అని ఏ స్త్రీ అయినా భర్తతోటి నోటితో చెప్తుందే? తనకు తాను వరిస్తుంది. తాను చేసినటువంటి తప్పుకు క్షమాపణగా ఆలింగనం చేసుకుంది. ధర్మశాస్త్రం ఏంటంటే, తప్పు రహస్యంగా చేయాలి, క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. మనమేం చేస్తున్నాం? తప్పు బహిరంగంగా చేస్తున్నాం, క్షమాపణ ఏకాంతంగా చెప్పుకోండి. మనం మనమే, మనంత గొప్పవాళ్ళం, మనకి ఇవన్నీ మనం పాటించాం వాటిని. సీతమ్మ తప్పు ఏకాంతంలో చేసింది, అంతఃపురంలో, క్షమాపణ బహిరంగంగా చెప్పుకుంది. అంతటితో ఆగక పునఃపరిష్వజ్యముదాన్వితానన మరోసారి ఆలింగనం చేసుకుంది అంటాడు. ఇదెందుకు? మొదటి ఆలింగనం చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం, క్షమాపణ. మరి రెండవ ఆలింగనం పరమాత్మ గాయాలకు ఆయింట్మెంట్. అదేంటంటారా, అమ్మ సహస్రనామాలు తెలుసు కదా, అమృతాయ నమః, అమృత దిశయ్యి నమః, అమృతరాశ్యయ్యి నమః, అమృతాత్మగాయ నమః, ఉన్నాయా పేర్లు? అమ్మ అంటే ఎవరు? అమృతం అండి. అమృతం రాస్తే గాయాలు ఉంటాయా? ఆమె చూపు అమృతము, ఆ తల్లి చూపు అమృతం, ఆ తల్లే అమృతం, ఆ తల్లి స్పర్శ అమృతం. ఆ తల్లి అమృతమే కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, రామాయణం అనే పేరుకు రామాయణం అది మొత్తం లక్ష్మీ వైభవమే. ఎలాగూ ఇంకో దృష్టాంతం చెప్తున్నాం. మనకు మామూలుగా ఇంద్రజిత్తు నాగపాశాలతో రామలక్ష్మణులను మూర్చపడవేశాడు, చనిపోయాడని చెప్పాడు వాడు, మనకు తెలియదు, రావణాసురుడు చెప్పాడు. అయిపోయిందయా, ఇక హాయిగా ఉండు నువ్వు ఆనందంగా, చనిపోయారు వాళ్ళు, సీతమ్మ రేపు రెండు నీ వశం అవుతుంది పో, సంతోషించాడు. చనిపోయాడని మీరు నమ్మితే ఆమె నమ్మాలి కదా, సీతమ్మ నమ్మొద్దా, నమ్మదాని యువత మోసం చేశాడు. యుద్ధం ప్రారంభమయ్యే ముందే సీతమ్మను నమ్మించాలని మాయ రాముని శిరస్సును, రాముని ధనస్సును, రాముని కవచాన్ని, ఖడ్గాన్ని తీసుకొచ్చి ఒక రాక్షసుని తెప్పించి ముందర పెట్టి ఇవన్నీ ఎవరు చనిపోయాడు, పడుకుంటే చంపేశాము అందరిని కథలు చెప్పాడు. సరే తర్వాత విభీషణుని చెల్లెలు సవరించింది, చెప్తే నమ్మదు. ఇప్పుడు రాముడు చనిపోయాడని చెప్తే సీతమ్మ నమ్మదు. తెయ్యట పుష్పక విమానం తీసుకొని వెళ్ళు, సీతమ్మను తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళు, రామలక్ష్మణులను చూపించు, చనిపోయిందని నమ్ముతుంది. చనిపోతే నమ్ముతుంది కూడా తర్వాత రేపు వెళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటుంది. ఏం చేశాడు వీడు, ఉపకారం చేశాడా అపకారం చేశాడా? యుద్ధరంగంలో నాగపాశాలతో ఒంటి నిండా గాయాలై మూర్చపోయిన రామలక్ష్మణులను సీతమ్మకు చూపాడు. అంటే సీతమ్మ చూపు వారి మీద పడింది. పాపమ్మ తల్లి ఏమీ తెలియని అమాయకురాలుగా చనిపోయారా, ఏడ్చింది పాపం. తెలుసా ఎలా ఏడ్చిందో, జ్ఞానినః అనృతవాదినః. జ్యోతిశాస్త్రం తెలిసినటువంటి పండితులు కూడా అబద్ధం ఆడుతారని తెలిసింది, ఏడ్చింది. భర్త పోయినందుకు కాదు ఏడుపు. జ్యోతిశాస్త్ర జ్ఞానం ఉన్నవారు అబద్ధం ఆడుతారా? నేను పుట్టినప్పుడు చూచారు, నేను పెయినప్పుడు చూచారు, నా వక్షస్థలం, నా బాహువులు, నా ఊరువులు, నా ఉదరం ఇవన్నీ చూచి మహాసామ్రాజ్యంలో మహారాజ్ఞి అవుతుంది, భర్తతో పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పారు. ఎందుకంటే గ్రహచార బలాలు, జాతక బలాలు ఇవి మనకు స్పష్టంగా తెలియవు. సాముద్రికంలో కంఠం ఆరభ్య నాభ్యంతం యా రేఖా పరికీర్తితా తాసు సర్వాసు రేఖాసు గ్రహణం స్థితియతే. లేడాభక్తులు ఉండవు కొందరికి, మహానుభవులకు అన్నీ ఉన్నాయండి ఒక టైమే జ్ఞాపకం లేదండి అంటారు. ఏం చెప్పాలి, అలాంటి వారికి కంఠం నుండి నాభి వరకు ఉన్నటువంటి ప్రాంతం ఉందే, 12 రాసులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, వాటి సంచారం స్పష్టంగా కనపడుతుంది అందరికీ, కాదు తెలిసిన వాళ్ళు. అలాగే మా సీతమ్మ చూచారు వాళ్ళు, రాణి అవుతుందన్నారు, ఇదేమిటండి అని ఏడుస్తుంటే తెయ్యట పక్కన ఉండి, తల్లి భర్త ఎంతవ జీవతి, ఈ భర్త బతికున్నాడు, నీకు ఇలా తెలుసు, చూడవమ్మా వక్షస్థలం ఎగిసిపడుతూ ఉంది, చనిపోయిన వారి చుట్టూ ఇంతమంది సైన్యం ఉండి కాపాడదు. 2, 3వ కారణం చెప్తున్నాను, నిజంగా నీ భర్త చనిపోయి ఉంటే నీవు పుష్పక విమానంలో కూర్చోలేవు, నీవు కూర్చుంటే పుష్పక విమానం ఆకాశంలో తిరగదు. తథాస్తుని వచ్చేసింది, చూచింది, ఆశీర్వదించింది, వచ్చేసింది, లేచారు వాళ్ళు. ఏమర్థమండి, ఎవరు లేపారు రామలక్ష్మణులను? సీతమ్మే కదా ఆ చూపు. ఇలా మనం జాగ్రత్తగా చెప్పుకుంటూ పోతే ముందర ఉండి మొత్తం కథను నడిపించింది. అమ్మవారి వైభవం ఉంటే రామాయణము, అమ్మవారి వైభవం అంటే భారతము, అమ్మవారి వైభవం అంటే భాగవతము. ఇలా ఒక్కొక్క దానిలోని రహస్యాలు 4 మనం చెప్పుకుంటే 5 రోజులు కదా. రేపు రామాయణంలోని అమ్మ యొక్క మరికొన్ని ప్రభావాలు చెప్పుకొని ఎల్లుండి భాగవతంలోకి, భారతంలోకి వద్దాం. బహుశా సమయం అయిపోయినట్టుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అస్మత్ గురుభ్యో నమః.